అందరికీ నమస్కారం అండి. ఈ నెల మురళి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ గాయత్రి నేను ఈ నెల ఈ మురళికి మమ్మల్ని హోస్టల్ కింద పెట్టారు.
అది మా అదృష్టం
అనుకుంటున్నాం. కృష్ణుడి దీవెనలతోటి, గురువు గారి దీవెనలతోటి
ముందుగా అదే విఘ్నేశ్వరుడికి ఒక ప్రార్థన చెప్తా మొదలెడదాం.
రైట్, ఫస్ట్ విఘ్నేశ్వర ప్రార్థన అండి.
ఆవిడ పాడతారు. శ్రీగణనాదం భజ సీత పజాసఖియుతం, శ్రీగణనాదం భజ నాగయజ్ఞ సూత్రధరం నాగలయ నందకజం, నాగయజ్ఞ సూత్రధరం నాగలయ నందకజం, నాగయజ్ఞ సూత్రధరం నాగలయ నందకజం, నాగయజ్ఞ సూత్రధరం నాగలయ నందకజం, శ్రీగణనాదం భజే సీతపజాసతియుతం, శ్రీగణనాదం భజే. ఆగమాది సన్నోకం అఖిలలోక పూజితం, ఆగమాది సన్నోకం అఖిలలోక పూజితం, యోగి సాలి భావితం భోగి సాలి సేవితం, యోగి సాలి భావితం భోగి సాలి సేవితం, రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం, రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం, శ్రీ గురు గోసన్ముదితం చిన్మూల కమలాశ్రితం, శ్రీగణనాదం భజే సీత పజాసతియుతం, శ్రీగణనాదం భజే.
చాలా బాగా చెప్పు పాడారండి లక్ష్మి గారు, శ్రీ గారు. వెరీ మెలోడియస్ వాయిస్ అండి, చాలా బాగుంది. అందరికీ స్వాగతం అండి. మళ్ళీ ముఖ్యంగా మొన్న లాస్ట్ వీక్ మీరు అంతా వినే ఉంటారు, భగవద్గీత పారాయణ కార్యక్రమం అయింది. అందులో పాల్గొన్న ప్రతి వాళ్ళకి పేరు పేరున సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. చాలా బాగా జరిగింది ఆ కార్యక్రమం మాత్రం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న అందరికీ ఈ ప్రస్తుతం అక్కడ భారత్లో కానీ ఇటు కానీ అందరూ ఈ కోవిడ్ దీనివల్ల చాలా మంది చాలా రకాలుగా ఎఫెక్ట్ అయ్యారు. అయినా సరే మీరు అంత ఇంట్రెస్ట్ ఇచ్చి ఇలా జాయిన్ అయినందుకు, మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ లో చక్కగా అందరూ ఉత్సాహాన్ని పాల్గొంటున్నందుకు సో అందరికీ అభినందనలు. ఈ ఈ నెల మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి గాయత్రి.
నమస్కారం అండి అందరికి. కిందటి నెల మురళిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన విశ్వరూపం దర్శనమిచ్చి అనుగ్రహించడం గురించి తెలుసుకున్నాం కదా. ఆ భగవానుడు అర్జునునితో తనని చేరుకోవాలంటే ఎలాంటి భక్తి కలిగి ఉండాలో, ఎలాంటి వారు తనకి ఇష్టలో చెప్తూ, ఓ అర్జున నా ఈ రూపం చూడాలంటే అనన్య భక్తి తప్ప వేరే దేని చేత సాధ్యం కాదు. నేను కేవలం నిరంతర చింతన కలిగిన అనన్య భక్తికి మాత్రమే లొంగిపోతాను అన్నాడు. అనన్య భక్తి ఎంత గొప్పదో మనకి తెలియజెప్పాడు.
అవునుగా, ఇప్పుడు అసలు ఆ కృష్ణుడు అలాగ మనని ఆ విశ్వరూప దర్శనం చూపిస్తూ భక్తి యోగంలో తీసుకెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు మన ఈ భక్తి యోగం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొందరు పెద్దలు ఒక శ్లోకాన్ని యాడ్ చేశారు. ఫస్ట్ లో ఒరిజినల్ దాంట్లో లేదు, గురుగారు చెప్పారు. ఆ శ్లోకాన్ని అర్జునుడు కృష్ణుడితో అడుగుతుంటే, ఓ కృష్ణ, నిన్ను ఎల్లవేళలా సగుణాకారంతో కొంచే భక్తులు గొప్పవాళ్ళ, లేక నిన్ను నిర్గుణాకారంగా విశ్వమంతా నువ్వే అన్న ఎరుకతో కొలిసే భక్తులు గొప్పవాళ్ళ, వీరి రోజుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగిన దానికి శ్రీకృష్ణ భగవాను ఇచ్చిన సమాధానం ఎంత విందా. ఘంటసాల వెంకటేష్ గారు భారత్ నుంచి ఆ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి ఉన్నారు. వెంకటేష్ గారు
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శివయేవ గురుః. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భక్తి యోగం భక్తి షట్కం కర్మ జ్ఞాన షట్కములకు మధ్యగా ఉన్నది. అందులో ఆఖరి అధ్యాయం భక్తి యోగం. భగవద్గీతలో ప్రధానంగా చెప్పబడినవి రెండు యోగములు, ఒకటి కర్మ, రెండవది జ్ఞానం. మరి భక్తి అంటే ఆ రెండింటిలోనూ ప్రధానంగా ఉండవలసిన విషయము వస్తువు దినుసు భక్తి. సనాతన ధర్మంలో ఎన్ని సాధనా మార్గములు ఉన్నా, ఈశ్వరుని చేరుకోవటానికి ఎన్ని సాధనా మార్గములు ఉన్నా, అన్నింటిలోనూ ప్రధానంగా ఉండవలసింది భక్తి. అది లేనిదే చివరికి యోగం కూడా సిద్ధించదు అంటారు సద్గురువులు. శ్రీ గురువు గారి మాటలో చెప్పాలి అంటే, భక్తి లేని కర్మ జడం, భక్తి లేని జ్ఞానం శుష్కం. అలాంటి భక్తి యోగం గురించి చెప్పుకోబోతున్నాం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నారు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. సగుణ సాకార ఉపాసకులు నిర్గుణతత్వ విచారణలో ఉన్నవారు, వీరిలో ఎవరు శ్రేష్ఠులు అని. సగుణ ఉపాసనలో కూడా రెండు రకాల వారు ఉన్నారని శ్రీ గురుదేవులు గారు చెప్పారు. ఒకరు పరమాత్మను విశ్వరూపుడిగా చూచేవారు, రెండు ఒక రూపంలోనూ నామంలోనూ ధ్యాన దర్శనములతో ఉపాసించేవారు. అర్జునుడు సగుణోపాసకుడు, విశ్వరూపుడిగా పరమాత్మను చూచినవాడు, ఉత్తమ సాధకుడు. ఒకటే బంగారం అన్ని నగలలోనూ ఉన్నదని తెలుసుకోవటం సగుణోపాసన తాలూకు ఆత్యంతిక స్థితి అయితే, ఉన్నదంతా ఒకటే బంగారం అని తెలుసుకోవటం నిర్గుణతత్వ విచారణ ఉపాసన. అయితే అర్జునుని ప్రశ్నకు పరమాత్మ ఇది శ్రేష్టం అని సమాధానం చెప్పలేదు. ఉత్తములైన గురువు ఏది అడిగారో అని కాక ఏది అవసరమో అది చెప్తారు, అడిగిన వారి అర్హతను అనుసరించి. పరమాత్మ చెబుతున్నారు, శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. అటు ఇటు చెదరని శ్రద్ధతో, శ్రద్ధ అంటే మనసు యొక్క నిలకడ, అటు ఇటు చెదరని శ్రద్ధతో నా యందు మనస్సును ప్రవేశింపచేసి ఎల్లప్పుడూ ఉపాసించేవాడు యోగ్యుడు యోగి అని అంటున్నారు. అలాగే అవ్యక్తుడిగా అక్షరుడిగా, అవ్యక్తం అంటే వ్యక్తమైనది సర్వ జగత్తు, దానికి మూలమైనది ప్రకృతి అమ్మవారు, అది అవ్యక్తం. దానికి కూడా అతీతుడైన పరమాత్మ ఇంకా అవ్యక్తుడు. అలాంటి అవ్యక్తుడిగా అక్షరునిగా ఎవరు తనని ఉపాసిస్తారో వారు కూటస్థునిగా అచలుడిగా సర్వుడిగా ఆయనను తెలుసుకుంటారు. ఇంద్రియాలను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఆయననే చూచువారు ఆ అవ్యక్త ఉపాసకులు ఆయననే పొందుతున్నారు. అయితే ఇదంతా నిర్గుణతత్వ విచారణ గురించి చెప్పబడుతున్నది. వ్యక్తమైన దేహంతో అంటే శరీరంతో దేహస్పృహతో ఉన్నప్పుడు ఆ అవ్యక్త తత్వాన్ని తెలుసుకోవటం కష్ట సాధ్యమని పరమాత్మ అంటున్నారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం మహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవాని నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఇక్కడ సగుణ ఉపాసన గురించి పరమాత్మ చెప్తున్నారు. మనో ఇంద్రియ వృత్తులతో చేస్తున్న సర్వ కర్మలను పరమాత్మ యందు విడిచిపెట్టి అనన్య యోగంతో ఆయనను ధ్యానిస్తూ ఆయన ఎందే చిత్తమును ఉంచి ఎవరు ఉపాసిస్తారో వారిని ఈ జనన మరణ సదృశ్యమైన సంసార సాగరం నుంచి నేను ఉద్ధరిస్తాను అంటున్నారు పరమాత్మ. అలాగే మనోబుద్ధులను ఆయన ఎందు ప్రవేశపెట్టిన వారు ఆయన ఎందే నివసిస్తారని అభయం ఇస్తున్నారు. మనస్సును ఆయన ఎందు పెట్టలేని వారిని అభ్యాసం చేయమని అది చేయలేని పక్షంలో చేసే ప్రతి కర్మను ఈశ్వరునికే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పుడు సిద్ధిని పొందగలము అంటున్నారు. అది కూడా చేయలేని పక్షంలో స్వామి యొక్క అనుగ్రహం చూడండి, ఇంద్రియములను నిగ్రహించి సర్వకర్మ ఫలములను త్యాగం చేయమంటున్నారు. అలా చేసిన వారు నన్ను పొందుతారు అంటున్నారు పరమాత్మ. వివేకం లేని సాధనల కంటే శాస్త్ర జ్ఞానం మంచిదని, దానికంటే గొప్పది ధ్యానమని, దానికంటే సర్వకర్మ ఫలత్యాగం గొప్పది అని చెప్తున్నారు. అలా చేసిన వారు అనంతరం శాంతిని పొందుతున్నాడు. ఆ పొందిన వాడు పరాకోటికి చెందిన భక్తుడు, వాడు నాకు ఇష్టమైన వాడు అన్నారు పరమాత్మ. అంటే సర్వకర్మ ఫలత్యాగం చేసిన వాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని తనకు ప్రియమైన వాడు, అంటే ఆ జ్ఞానభక్తుడు తనకు ప్రియమైన వాడు అంటున్నారు పరమాత్మ. జ్ఞానభక్తి ఏ వ్యక్తి, జ్ఞానభక్తి కలిగిన వారు ఏ వ్యక్తి పట్ల, వస్తువు పట్ల ద్వేషభావం లేకుండా ఉంటారు. అలాగే అందరి పట్ల మైత్రీభావంతోనూ కరుణతోనూ ఉంటారు. మమ అను మోహం ఉండదు. అహంకారం లేకపోవటం, సుఖ దుఃఖములను సమానంగా తీసుకోవటం, క్షమ, నిత్యతృప్తుడై ఉండటం, నిగ్రహించిన మనస్సు కలవాడై ఎల్లప్పుడూ మనస్సును పరమాత్మతో కలిపి ఉంచటం, దృఢ నిశ్చయంతో ఎవడు మనోబుద్ధులను అర్పిస్తాడో వాడు నాకు ప్రియుడు అంటున్నారు. అలాగే ఎవడి వలన లోకం భయపడదో, ఎవడు లోకానికి భయపడడో, హర్షము అమర్షము అంటే పొంగు కృంగు లేనివాడు, భయము ఉద్వేగము లేనివాడు నాకు ప్రియుడు అంటున్నారు. స్వామి యందు మనస్సు అర్పించిన వానికి ప్రపంచం నుండి ప్రమాదం కలగదు. భక్తుని ప్రారబ్ధం కూడా అతనికి జ్ఞానమునే ఇస్తుంది అంటున్నారు గురుగారు. ఆధ్యాత్మిక పరిణితి కలిగిన వానికి మహాప్రమాదం కూడా అల్పంగానే కనిపిస్తుంది. అలాగే దేని మీద ఆపేక్ష లేనివాడు, అంతః బాహ్య శుచి కలిగిన వాడు, దుఃఖముల నుండి ముక్తుడు, సర్వసమర్థుడు అంటే దక్షుడు, సాక్షి మాత్రంగా ఉండి పక్షపాత రహితుడు, ఉదాసీనుడు, నేను చేస్తున్నాను అను భావన లేకుండా కర్తవ్యమైన కర్మను భగవద్ అర్పణంగా చేయువాడు అంటే సర్వారంభ పరిత్యాగి, ఆ భక్తుడు నాకు ప్రియుడు అంటున్నారు పరమాత్మ. అలాగే ఆ జ్ఞానభక్తుడు ఇష్టప్రాప్తికి లొంగిపోడు, దేనియందు కూడా ద్వేషభావం కలిగి ఉండడు, దేనికి విచారపడడు, దేనిని కోరుకోడు, శుభాశుభ కర్మల యందు సంగం విడిచిపెట్టినవాడు, శత్రువులను మిత్రులను మాన అవమానములను సమానంగా చూసేవాడు, శీతోష్ణ సుఖ దుఃఖముల యందు సమభావముతో ఉండువాడు, సర్వసంగ వివర్జితుడు, నిందాస్తుతులను సమానంగా చూచేవాడు, తనకు లభించిన దానితో తృప్తిగా ఉండువాడు, ఇది నా చోటు అని దేనియందు ప్రత్యేక అభిమానం లేనివాడు, అటువంటి వాడు స్థిరమతి. అలా ఉన్న భక్తుడు నాకు ప్రియుడు అంటున్నారు పరమాత్మ. ఈ భక్తి యోగం గొప్ప ధర్మం. గురువుగారి మాటల్లో చెప్పాలంటే అన్ని ధర్మముల కంటే గొప్ప ధర్మం భక్తి. ఎలా చూసినా కూడా సర్వము అతని యందు అర్పణ చేయటమే కర్తవ్యంగా కనబడుతుంది. అంటే కర్మ చైతన్యం కావాలి అన్నా, జ్ఞానం రసమయమైన స్థితికి తీసుకువెళ్లాలన్నా భక్తి ప్రధానం. ఈ ధర్మం అమృత ధర్మం. అటువంటి పర్యుపాసకులు, శ్రద్ధ కలిగిన వారు, మత్పరులు నాకు ప్రియులు అంటూ పరమాత్మ ఆఖరిగా చెప్తున్నారు. కృష్ణో రక్షతు లోకత్రయ గురు. సర్వం శ్రీ కృష్ణార్పణం అస్తు.
చాలా బాగా చెప్పారండి చూసావు గాయత్రి. ఎంత చక్కగా మన భక్తులు అన్న వాళ్ళు ఎలా ఉన్నారో చక్కగా చెప్పారు. వాళ్ళు దేన్ని ద్వేషించకూడదు, దేన్ని నిందించకుండా ఉండాలట. అలాగే మన అందరం స్నేహభావం మైత్రిభావంతో ఉండాలట. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఎవరి వల్ల లోకం భయపడదో, ఎవరు లోకానికి భయపడరు, వాళ్ళు భగవంతుడికి చాలా ప్రీతిపాత్రులు. అలాగే ఇంకా మంచి చెప్పారు. అలాగే భక్తి అన్నది అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం, ఇది అమృత ధర్మం.
అవునండి. అదే కాకుండా ఈ భక్తి యోగం అన్నది అటు కర్మయోగానికి ఇటు జ్ఞాన యోగానికి మధ్యలో ఉంది. భక్తి అనే కాంతిలో అటు కర్మ ఇటు జ్ఞానం వెలిగిపోవాలి. అసలు భక్తి లేని కర్మ జడము, అలాగే భక్తి లేని జ్ఞానము శుష్కము అని మన గురువు గారు అన్నారు.
అవును గాయత్రి. ఇంకా మనం తర్వాత భగవద్గీత అంతా మూడు సర్గాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే కర్మసర్గము, రెండవది భక్తి సర్గము, మూడవది జ్ఞాన సర్గము. ఇప్పుడు మనం ఆల్రెడీ కర్మసర్గము భక్తి సర్గము పూర్తి చేసేసాం. ఇప్పుడు జ్ఞాన సర్గంలోకి వెళ్ళబోతున్నాం. అసలు భగవానుడు మన ఈ జ్ఞాన సర్గంలోకి తీసుకెళ్తున్నాడు. అందులో ప్రథమ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం చాలా క్లిష్టమైంది. గురువు గారు చాలా సార్లు చెప్పారు ఇది చాలా అబ్స్ట్రాక్ట్, చాలా కాన్సన్ట్రేటెడ్ గా శ్రద్ధగా వినాలని. అది దానికి కావాల్సిన ఏకాగ్రతని మనకి అందరికి కలిగించమని ఆ గురువు గారిని వేడుకున్నాం గురువందనంతో.
అలాగే
మధుకర్ గారు గురువందనం చేద్దామండి మనం.
శరీరం స్వరూపం కర్మండి అందరికీ. శరీరం స్వరూపం తథా కళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవః సర్వమేతత్తి జాతం గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తోన్న చాన్యః గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం క్షమా మండలే భూప భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం యశో మే గతం భిక్షు దాన ప్రతాప జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదాత్ గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం న భోగేన యోగేన వా వాజిరాజౌ న కాంతాముఖేనైవ విత్తేషు చిత్తం గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం అరణ్యేన వాసస్య గేహేన కార్యే న దేహే మనో వర్తతే మే త్వలోక్యే గురురంహి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం గురురష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతి భూపతిః బ్రహ్మచారీ చ దేహి లభేత్ వాంఛితార్థం పరం బ్రహ్మ సంజ్ఞం గురురుక్త వాక్యే మనో యస్య లగ్నం గురురుక్త వాక్యే మనో యస్య లగ్నం గురురుక్త వాక్యే మనో యస్య లగ్నం. గురుగారికి మన అందరికి గురువైన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించుకుంటూ మళ్ళీ ఇప్పుడు మనకి మీకు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసా? ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, ఆ క్షేత్రజ్ఞుడు ఈ విశ్వంలో ఎలా ఉన్నాడు, అతని లక్షణాలేంటి అన్న ప్రశ్నలకి సమాధానం ఆ భగవానుడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో ఏమిటి చెప్పాడో ఇప్పుడు మనకి చెప్పడానికి రత్నాకర్ గారు ముందుగా సిద్ధంగా ఉన్నారనుకుంటాను. రత్నాకర్ గారు ఉన్నారా అండి అక్కడ?
ఉన్నారండి.
అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీతలో ఇప్పటి వరకు మనం 12 అధ్యాయములు చెప్పుకున్నాము. ఇప్పటి నుంచి మొదలయ్యేది 13వ అధ్యాయం. దీని పేరే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీత మొత్తము 3 షట్కాలుగా చేశారు. ప్రతి షట్కంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి షట్కాన్ని కర్మ షట్కం అంటాము. 2వ షట్కం అన్ని భక్తి షట్కం అంటాము. 3వ షట్కాన్ని జ్ఞాన షట్కం అంటాము. ప్రతి షట్కంలో 6 అధ్యాయాలు, మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీతలు. ఇలా 3 షట్కాలు చేయటం వల్ల భగవద్గీత వేదములకు విభిన్నము కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే వేదములలో కూడా 3 భాగాలు ఉన్నాయి, కర్మకాండము, భక్తి కాండము, జ్ఞానకాండము. అయితే భగవద్గీతలో మనం చెప్పుకున్న 3 షట్కాలు కర్మ షట్కం త్వమ్మని, భక్తి షట్కం తత్ అని, జ్ఞాన షట్కం అసి అని మహావాక్యాన్ని 3 భాగాలుగా చేసి తత్వమసి అనే మహావాక్యాన్ని భగవద్గీతలో చెప్పబడినది. తత్ అంటే పరమాత్మకి సంబంధించిన మాట, త్వం అంటే నీకు అంటే జీవునికి సంబంధించిన మాట, అసి అంటే ఈ రెండింటి ఐక్యానికి సంబంధించిన మాట. తత్వమసి అంటే పరమాత్మనికి జీవునికి అసితో ఐక్యము కలపటం. మొదటి షట్కం నిన్ను గురించి తెలియజేస్తుంది, 2వ షట్కం పరమాత్మ గురించి తెలియజేస్తుంది, 3వ షట్కం వీరిద్దరి యొక్క ఐక్యం గురించి తెలియజేస్తుంది. మన సర్వ ప్రయత్నములన్నీ జీవుని పరమాత్మతో కలపటం కొరకే కదా. వీరు వారు వేరు, లేదా వీరు అంటే జీవుడు, వారు అంటే పరమాత్ముడు ఒక్కటో, ఏదైనా సరే వీరిని వారిని కలపటానికే కదా సర్వ ప్రయత్నములు. దీన్ని మీరు భక్తి అనండి, జ్ఞానం అనండి, ద్వైతం అనండి, విశిష్ట అద్వైతం అనండి, అద్వైతం అనండి, ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. ఇప్పుడు 3వ షట్కానికి వస్తే దానిలో మొదటి అధ్యాయం పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రము క్షేత్రజ్ఞ ఇద్దరిని విభజించి చూపించే ఉపాయం. ఇందులో అర్జునుడు అడుగు పరమాత్మను ఏమడుగుతున్నాడంటే, హే కేశవ, ప్రకృతి పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, జ్ఞానం జ్ఞేయం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సినది ఏమిటి, అంటే దేని గురించి తెలుసుకోవాలి అని కూడా అడుగుతున్నాడు. అప్పుడు భగవానుడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్య విధీయతే ఏతద్యో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తత్విచ అని అంటున్నాడు. ఈ శరీరం క్షేత్రం అని చెప్పబడినది. దీనిని ఎవరు తెలుసుకుంటున్నారో వారిని క్షేత్రజ్ఞ అని అంటారు. శరీరాన్ని క్షేత్రము, శరీరంలో ఉన్నవాడిని క్షేత్రజ్ఞ అని అంటారు. కామన్ కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే, క్షేత్రము క్షేత్రజ్ఞుడు వేరు వేరు అన్న స్పృహ మనకు ఉండదు. నేను మరియు నా శరీరం ఒకటే అనుకున్నప్పుడు ఏ గొడవ లేదు, వేదాంతం అవసరమే లేదు. శరీరం వేరు నేను వేరు అన్నప్పుడే కదా ఇదంతా వచ్చేది. అందుకని ఈ రెండింటిని వేరు చేసి చూపించటం చాలా ప్రధానం. ఈ శరీరం క్షేత్రం, ఈ శరీరంలో ఎవరు చైతన్యంగా ఉన్నాడో అతను క్షేత్రజ్ఞ. జడమైన శరీరంలో చైతన్యం దేని వల్ల వస్తుందో వాడు క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, క్షేత్రం అంటే అనాత్మ. క్షేత్ర క్షేత్రజ్ఞ అంటే ఆత్మ అనాత్మ వివేకం. మీకు కావాల్సింది ఏమిటి, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆత్మని తెలుసుకోవాలి అంటే నీవు పొరపాటున ఆత్మ అని అనుకుంటున్నావు అది అనాత్మ అని తెలుసుకోవాలి. అంటే ఏ పదార్థాన్ని నువ్వు పొరపాటున ఆత్మ అనుకుంటున్నావు అది అనాత్మ అని తెలుసుకోవాలి. అది తేల్చేశాక ఏది మిగిలిపోతుందో అదే ఆత్మ అని తెలుసుకోవాలి. భగవద్గీత విజ్ఞానము నీ గురించి చెప్తుంది, నువ్వేంటో తెలియజేస్తుంది, నువ్వేంటో చెప్పి నీ చేతిలో పెడుతుంది. క్షేత్రంలో విత్తనాలు వేస్తే పంటలు వస్తాయి, అలాగే మనం చేసుకున్న కర్మ బీజాలన్నీ కూడా వేస్తే దాని యొక్క పంటలే సుఖము దుఃఖము. ఇదం అంటే ఇది అని, దగ్గరగా ఉంటే ఇది, దూరంగా ఉంటే అది, మొత్తంగా వేరుగా ఉన్నదే కదా, వేరుగా లేని దాన్ని ఇదం అంటారా ఎవరన్నా? ఇదం శరీరం కౌంటేయ క్షేత్రం అని భగవంతుడు అంటున్నాడు. అంటే అప్పుడు ఎవరైతే శరీరాన్ని చూపించి ఇదం శరీరం అని అంటున్నారో అప్పుడు వారు శరీరాన్ని వేరు చేసి మాట్లాడుతున్నారనే కదా అర్థము. ఇదం అనే పదంలో ఈ శరీరము దృశ్యం కానీ దృక్ కాదు. ఇక్కడ దృక్ ఏంటో దృశ్యం ఏంటో ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. దృక్ అంటే చూసేది, దృశ్యం అంటే చూడపడేది. కన్ను అనేది దృక్ అయితే కన్నుతో చూసేది దృశ్యం. అదేవిధంగా ఈ శరీరం ఎప్పుడైతే దృశ్యం అయిందో ఇదం శరీరం అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు దృక్ అవుతున్నాడు. అంటే ఇక్కడ ఇదం క్షేత్రం, అహం క్షేత్రజ్ఞ. ఇంకొక విషయం ఏంటి అంటే క్షేత్రాలు చాలా ఉన్నాయి, ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి, కానీ అన్ని క్షేత్రజ్ఞులు ఉన్నారా? అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుని నేనే అని భగవంతుడు అంటున్నాడు. మామూలుగా చూస్తే ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని క్షేత్రజ్ఞులు ఉన్నారని అనిపిస్తుంది. సర్వక్షేత్రేషు భారత అని శ్లోకంలో చెప్పబడినది. అన్ని క్షేత్రములయందు ఉన్న క్షేత్రజ్ఞుని నేనే అంటున్నాడు పరమాత్ముడు. జ్ఞానం అంటే క్షేత్రం క్షేత్రజ్ఞుల గురించి తెలుసుకోవటం. సమాప్తం. శ్రీకృష్ణ చరణారవిందార్ పరమస్తు.
చాలా బాగా చెప్పారండి. శరీరం అంటే క్షేత్రం అన్నమాట, అంటే ఇది జడం. ఇది ఎవరు తెలుసుకుంటున్నారో వాడు క్షేత్రజ్ఞుడు. మన శరీరంలో ఉన్న ఈ చైతన్యమైన ఆత్మే క్షేత్రజ్ఞుడు. బాగుంది, చాలా బాగుంది.
అవునండి, జడమైన శరీరంలో చైతన్యం ఎవరి వల్ల వస్తుందో అతడు క్షేత్రజ్ఞుడు. ఆత్మ అనాత్మ వివేకమే ఈ క్షేత్రజ్ఞ విభాగం అని చక్కగా చెప్పారు. తర్వాత ఏమండి, అసలు దేవుడు వేరు జీవుడు వేరు అని చెప్పే భేదభావం చేయడము అజ్ఞానం కదా. ఉన్నది ఒక్కటే అన్న అభేదవాదాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగంలో మనకి బోధిస్తున్నాడు.
అవును గాయత్రి, అసలు ముందు మనం ఇంతవరకు ఇప్పుడు రత్నాకర్ గారు మనకి క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, దాని క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడానికి ఏంటి జ్ఞానం, ఇవి ఓవర్ వ్యూ ఇచ్చారు మనకి. ఇప్పుడు కొంచెం డీప్ గా వెళ్దాం. ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. క్షేత్రం అన్నది 24 తత్వాలకు కూడలిట. నా వివరాలన్నీ మనతోటి పంచుకోవడానికి శివగారు భారత నుంచి వర్జీనియా నుంచి నమస్కారం సార్ వర్జీనియా నుంచి మనతోటి ఆ వివరాలు పంచుకోవడానికి వస్తున్నారు శివ గారు.
గురుగారు నమః. గురుగారు పార్వతీకి నమస్కారాలు. అలాగే ఈ మురళీ తోటి విద్యార్థులకి మోడరేటర్ గారు కూడా నమస్కారాలు. గురుగారు క్షేత్రజ్ఞ విభాగమైన 5-6 శ్లోకాలు విధంగా చెప్పారు. బ్రహ్మసూత్రాలు అనగా ఉపనిషత్తులు అని చెప్పారు. వ్యాసుడు బ్రహ్మసూత్రాలు రాశారని, ఆ వ్యాసుడే నారాయణుడు అని, ఈ బాధనారాయణుడు వేరు ఆ బాధనారాయణుడు వేరు అని వేదము చూపక అంతర్భావం అన్నింటి సత్యము అన్నింటి తత్వము సత్యాన్ని అన్వేషించడానికి తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణగా రామకృష్ణ పరమహంస తోటలో మామిడి పండ్ల గురించి చెప్పినప్పుడు కొంతమంది శిష్యులు లిస్టులుగా లిస్టు రాస్తున్నారని, కొంతమంది వాటిని ఆశ్రయించారని కూడా చెప్పారు. ఈ వేదాలు బ్రహ్మసూత్రాలు భగవద్గీత సారం ఒకటేనని, అదే వేదాంతము వేద ప్రమాణం అని, శాస్త్రమే అన్నిటికీ ప్రమాణం అని ప్రస్థాన స్వయంభూ ఏకమని గురుగారు చెప్పారు. అలాగే నేనే క్షేత్రజ్ఞుడని తెలుసుకోమని కృష్ణ భగవానుడు శ్లోకంలో చెప్పారు. 6-7 శ్లోకాలు క్షేత్రం గురించి తెలుపబడినవి. సంక్షిప్తంగా విస్తారంగా వికారంగా తెలుపబడింది క్షేత్రము. దీనికి ఉదాహరణగా మూల వస్తువు ప్రత్యేక దాని వికారమే వస్త్రము. ప్రహ్లాదుడి పోతన భావతలు పిచ్చింటి పోతమే దేహం, ఎన్నో కలిస్తేనే ఈ దేహము వచ్చిందని, ఇట్లాగే ఈ శరీరం అనే క్షేత్రము 24 తత్వాలు ఉంటుందని, మహాభూతాలు పంచీకృత పంచభూతాలు అహంకారం బుద్ధి అవ్యక్తము ఇంద్రియాలు ఈ 24 తత్వాలు ఆటంలో చూసుకున్నట్లయితే కనుక మూల ప్రకృతి బుద్ధి అహంకారము పంచీకృత పంచభూతాలు దశేంద్రియాలు మనస్సు పంచ తన్మాత్రలు మొత్తం 24 తత్వాలుగా వచ్చినాయి అని చెప్పి గురుగారు చెప్పారు. అలాగే దీని ఉదాహరణగా తీసుకున్నట్లయితే కనుక మొదటిది అవ్యక్తము మూల ప్రకృతి, అంటే ఇది విత్తనం కనుక నాటితే కనుక అది అవ్యక్తం మూల ప్రకృతి అని, దాని నుంచి వచ్చేటువంటి ఉబ్బిన దశే బుద్ధి అని, అలాగే ఆ ఉబ్బిన దశ నుంచి వచ్చేటువంటి మొలకే అహంకారం అని, దాని వృక్షము శాఖలే పంచభూతాలు దశేంద్రియాలు పంచ తన్మాత్రలు అని చెప్పారు. అలాగే మనస్సు అంతర్కరణం ఇంద్రియాలు బహిర్కరణము ఇవన్నీ క్షేత్రములు, క్షేత్రజ్ఞుడివి కావు, క్షేత్రము వేరు క్షేత్రజ్ఞుడు వేరు. శరీరము అనేటువంటి క్షేత్రము జడము, ఇచ్చారూపము సుఖము, ద్వేషరూపమే దుఃఖము, ఈ ఇవే ద్వంద్వాలు ఇచ్చా ద్వేషము సుఖ దుఃఖాలు. ఈ రాగము ద్వేషాలు వికారాలుగా తెలపబడినాయి. దీనికి ఎగ్జాంపుల్ గా రాగానికి షేప్స్ చెప్పినట్లయితే కనుక ప్రాణం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పిల్లల పట్ల ఉండేటువంటిది వాత్సల్యము, దంపతులలో ఉండేటువంటి ప్రణయం, పెద్దలకి ఉండేటువంటిది భక్తని, అలాగే అన్ని క్షేత్రములే అన్నింటి కలయిక ఇంద్రియాల కలయిక ఈ క్షేత్రం అని చెప్పి గురుగారు చెప్పారు. అలాగే చేతన వేరు చైతన్యం వేరని, చేతన వేరు పరమాత్మ వేరని, ఈ చేతన అంటే అంతఃకరణ బుద్ధి అనేటువంటి జ్ఞానశక్తి అని, ఈ చేతనము వల్ల బుద్ధి మనస్సు ప్రాణము ఇంద్రియాలు పనిచేస్తాయని కూడా చెప్పారు. దీనికి ఇంకో ఉదాహరణగా ఇనుము నిప్పులో పెట్టినప్పుడు ఎర్రగా నిప్పులో కనిపిస్తుంది కానీ అది అగ్ని వల్ల వచ్చింది కానీ ఇనుము వల్ల కాదు, ఎందుకంటే వేగ లక్ష్యం అనేది అగ్నిది. క్షేత్రజ్ఞుడు ఆ చైతన్య వస్తువు, అతనే పరమాత్మ అని, ధృతి అంటే కలిసిపట్టు వ్యవస్థ, శరీరం అణువులు కణములు పంచభూతాలు ఉంటాయని, ఆ ప్రాణశక్తి ధృతి అని, ఆ ప్రాణమే చేతనని, క్షేత్రజ్ఞులు ఉన్నటువంటి చేతనే క్షేత్రజ్ఞుడు అని, ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మని తర్వాత శ్లోకంలో తెలుసుకుంటామని గురుగారు చెప్పారు. సర్వకృష్ణార్పణం.
చాలా బాగుందండి. అంటే క్షేత్రం గురించి చక్కగా వివరించారు మీరు. క్షేత్రం అంటే జడం అని, మనలో కలిగే ఇచ్చా ద్వేషములు సుఖ దుఃఖాలు వీటి కలిగితే క్షేత్రం అన్నమాట. చాలా బాగుంది. అవును గాయత్రి, మనం క్షేత్రం అంటే అంటే తెలుసుకున్నాం కదా, ఇక క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకున్నాం. కానీ దాన్ని తెలుసుకోవడానికి క్షేత్రజ్ఞునికి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇవి తెలుసుకుందాం ఫస్ట్.
అసలు అర్హతలు ఏమిటో తెలిస్తే అందులో మనకి ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం ఎంత దూరంలో ఉన్నాము, ఇంకా ఎంత కృషి చేయాలి మనకి తెలుస్తుంది.
రైట్, మనం ఆ చార్ట్ వేసుకుని ఎన్ని టిక్లు పెట్టుకుంటామో తెలియాలి అర్హతలన్నీ లిస్ట్ చేసుకుని. అవును, ఆ అర్హతలు చెప్పడానికి ఇప్పుడు శ్రీ వాడ్రీవ్ గారు, ఆవిడ నార్త్ కేరళ నుంచి ఇందాక చక్కగా మనకు ప్రార్థనా గీతం కూడా పాడారు, వారు ముందుకు వస్తున్నారు. శ్రీ గారు నమస్తే అండి. శ్రీ గారు
ఒక్క నిమిషం అండి, వారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు వారు.
చూసుకుంటారా చూడండి మీరు.
లేదండి, వినపడట్లేదు శ్రీ గారు, వినపడట్లేదు.
నేను మ్యూట్ లో లేదండి.
ఇప్పుడు
హలో, మ్యూట్ లో లేదు, వినిపిస్తానండి? ఓకే. జ్ఞానం రెండు రకాలు, శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం. ఆధ్యాత్మ జ్ఞానం కావాలి అంటే ఏది అసలైన ఆత్మయో దానికి సంబంధించిన విచారణ, ఇది నిత్యము ఉండాలి. తత్వజ్ఞానార్థ దర్శనం, ఆ యథార్థమైన పరబ్రహ్మమునే అన్ని చోట్ల దర్శించగలగాలి. సాక్షాజ్ఞానం అంటే అనుభవం, ఇది అది రావడానికి కావలసిన సాధనల్ని నిమిత్త జ్ఞానములు. ఇవి లేనంత కాలం ఎన్ని ఆధ్యాత్మిక కబుర్లు చెప్పినా శుద్ధం కాని చిత్తంలో ఆధ్యాత్మ జ్ఞానం రాదు. ఈ లక్షణాలు అలవర్చుకోలేనప్పుడు వేదాంత విషయంలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు చెప్పే సాధనలన్నీ జీవితంలో అమలుపరుచుకుంటూ ఉంటే ప్రపంచానికి క్షేమం. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మము, వేదాంతులు చెప్పే ఆత్మ, భక్తులు చెప్పే భగవంతుడు, నేను కొలుచుకునే కాళీ ఒకటే అంటారు రామకృష్ణ పరమహంస. ఈ లక్షణాలు లేనప్పుడు మనం భగవంతుడికి ఎంత దూరం ఉన్నామో దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు. అమానిత్వం, ఇది చాలా కష్టమైన పని. అభిమానం లేకపోవడం అమానిత్వం. అంటే ఇది నేను చేశాను, ఇది నాది అని ఉండరాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి ఇది చాలా ముఖ్యం. అభిమానం చాలా ప్రమాదం, దాన్ని గుర్తించడం కూడా కష్టం. మనకి మనం పోల్చుకోలేము కూడా. నేను అనే రుమాలు దేని మీద వేశాడో అన్నిటి మీద, లేక దేహాభిమానం, ధనాభిమానం, కులాభిమానం, ఇలా ఒకటేమిటి, ఆఖరికి భక్తాభిమానం. అంటే నేను భక్తుడిని, నేను సాధన చేస్తున్నాను, ఇది కూడా ప్రమాదం, ఇది కూడా కరిగిపోవాలి. అహంకారం ఏకోసాన ఉన్నా లాభం లేదు. దంభత్వం, అభిమానం ముదిరిపోతే ఇది అవుతుంది. గుర్తించాలని తాపత్రయపడ్డాం. ఇది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. నువ్వే బ్రహ్మము అంటే పట్టించుకోకుండా పనికిమాలిన విషయాలన్నీ పట్టించుకుంటున్నాం. దంభత్వం ఉండరాదు. అహింస, హింసించకుండా ఉండడం. అహింస అంటే దేనిని బాధించకుండా ఉండుట. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ఉపాధిలో ఉన్నవాడు, అందున ధర్మస్థాపన కోసం చేస్తున్నాడు కాబట్టి ఆ యుద్ధం హింస అనరాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు అహింస అంటే పరులు హితము కోసం ప్రవర్తించుట. సో అదేవిధంగా మాటతో గాని, మనస్సుతో గాని, చేతతో గాని ఏ ఒక్కరిని నొప్పించుకుండుట, దాన్ని అహింస అంటారు. శాంతి, శాంతి అంటే సహనం. ఇతరులపై ప్రతీకారం తీర్చుకోగలిగి కూడా సహనంతో ఉండడం. చేతకానితనంతో ఊరుకోవడం వేరు. ఆ శక్తి ఉన్నా కూడా సహనంతో ఉండడం. కోపంగా చూస్తే కొంత, మాట్లాడితే కొంత, కొడితే అంతా తపస్సు పోతుందిట. అందుకని ఇంకొకరి మీద అనవసరంగా నోరు జారితే తపస్సులు పోతాయి. ఆధ్యాత్మిక సాధనలో మనం మనల్ని సరిచేసుకోవడానికి సమయం చాలడం లేదు. 10 మందిని బాగు చేసే సమయం మనకు ఎక్కడిది? అందుకు మనల్ని మనం బాగు చేసుకుంటే చుట్టూ అన్నీ బాగవుతాయి. శాంతి అంటే తొందరపాటు లేకపోవడం కూడా. ఆర్జవం అంటే రుజుత్వం, సూటిగా ఉండడం, వంకర టింకర లేకపోవడం, మనస్సు మాట చేత వంకర బుద్ధి లేకుండా ఉండటం. ఆచార్య ఉపాసన అంటే ఆచార్య ఉపాసన చేస్తే కానీ సిద్ధి రాదు. శ్రద్ధతో ఆచార్యని ఆశ్రయించాలి. గురుభక్తి అనేది ప్రధానం. సో సారాంశం, 24 తత్వాలు, వికారాలైన సుఖ దుఃఖాలు, ఇచ్చ, ద్వేషం, చేతన, ఇవి కూడా క్షేత్రమే అన్నాడు భగవానుడు. క్షేత్రజ్ఞం తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానం చెప్తున్నారు. జ్ఞానం 20 మాటలతో చెప్తున్నారు స్వామి. ఇవి నిమిత్త జ్ఞానములు, జ్ఞాన సాధనలు. వీటి వల్ల లభించవలసింది తత్వ జ్ఞానార్ దర్శనం. అప్పుడు వచ్చేది క్షేత్రజ్ఞుడంటే ఏమిటో తెలిసే జ్ఞానం. ఆచార్య ఉపాసన అంటే నిరంతరం గురువు చెప్పిన మార్గంలో అనుసరించడం. ఆచార్యను దైవము వలె భావించితే కానీ జ్ఞానం లభించదు. ముక్తి మూలం గురువర్ కృప అన్నారు. శుచి, బాహ్య శుచి, అభ్యంతర శుచి. బాహ్య శుచి అన్నప్పుడు శారీరక శుచి, పరిసరాలు శుభ్రత, ఇది కూడా సాధనకు ముఖ్యం. అది ఉన్నప్పుడే మనసులో విషాధిక్యం చేరకుండా ఉంటుంది. ధ్యానానికి శుచి అయిన పరిసరాలు, బహిరంగం, అంతరంగం కూడా శుచి కలిగి ఉండడమే శౌచము. అంతరంగ శుభ్రత, ఇది కూడా చాలా ముఖ్యం. స్థైర్యం చాలా ముఖ్యం. స్థైర్యం అంటే స్థిరత్వం. దేనిని మనం సాధించాలి అనుకున్నామో దానిపై స్థిరమైన లక్షణం ఉండాలి. జీవుడు విద్య వల్ల, నియమపాలన వల్ల, తపస్సు వల్ల శుద్ధం అవుతున్నాడు. ఇవన్నీ శౌచానికి వీటిపై స్థిరత్వం ఉండాలి. అంటే పట్టుదల. సాధన అంటే హఠాత్తుగా పుట్టుకురాదు, చాలా కాలం సాధన చేయాలి. ఆధ్యాత్మిక దారుల్లో అడ్డదారులు లేవు. ఒకటే మార్గం దీర్ఘకాల నైరంతర్యం, లాంగ్ టర్మ్ చేయాలి. ఎడతెగకుండా సాధన చేయాలి. అలా ఏర్పడిన స్థితియే స్థైర్యం, పట్టుదల. పట్టుదల లేనిది ఆధ్యాత్మిక రంగంలో ముందరికి వెళ్ళలేదు. అన్నిటికంటే కష్టం ఆధ్యాత్మిక రంగం. దృఢత్వం ఉండాలి, చెక్కు చెదరని స్థైర్యం ఉండాలి. ఆత్మ వినిగ్రహ, మనస్సుని నిగ్రహించడం, నిమిషం కూడా నిలపడం అత్యంత కష్టం. నిమిషం నిలపడం కూడా అంత తేలిక కాదు. 60 సెకండ్లలో 60 అమెరికాలు తిరగగలదు. లోకంలో ఎన్నిటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామే, అందులో ఎన్నో వంతు పరమాత్మ కోసం చేశాము. కబీర్దాస్ అంటారు, మనస్సు వెళ్తే వెళ్ళనవి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని సాధనలో. సాధనలో ఒక్క అడుగైనా వేస్తే 2 అడుగు వేయాలనే బుద్ధి పుట్టవచ్చు. ఇంద్రియార్జం యందు వైరాగ్యం. ఇంద్రియార్జం అంటే విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, వీటి యందు వైరాగ్యం తెచ్చుకోవాలి. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. వేదాంతం అంటే పుస్తకం తీసుకుని ఆలోచించడం కాదు, నిన్ను నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి సరిగ్గా ఆలోచించడమే వేదాంతం. సరి అయిన ఆలోచనే వేదాంతం. జన్మ దుఃఖమే కదా గర్భనర్గం అంటారు. ప్రతి జీవుడికి 2 అంధకారాలు ఉంటాయి, గర్భాంధకారం, మోహాంధకారం. 2వ దాని నుండి విచారణ ద్వారా, గురుకృప ద్వారానే బయటపడాలి. గర్భంలో మనం పడ్డ వేదన వర్ణించినా గుర్తుకు రాదు. గుర్తు లేదని గర్భంలో లేమని అనలేము కదా. బ్రతుకంతా దుఃఖ దోషాను దర్శనమే. ఈ సత్యాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. ఆసక్తి అనివిశ్వంగ కుటుంబ పుత్రధారేషు అంటే అంటుకోవడం. ఆసక్తి అంటే బాగా అంటుకోవడం. ఆసక్తి అంటే అసలు అంటుకోకపో ఉండడం. గృహము అన్నప్పుడు ఇంటిని ఆశ్రయించుకుని ఉన్న అనేక బంధాలు, పుత్ర దార భార్యాబిడ్డలు, అనేక మమకారాలు, ఇవేమీ విడిచిపెట్టమని స్వామి అనడం లేదు. అంటుకోకుండా ఉండమంటున్నారు. బాధ్యతగా చేస్తూ బంధం కాకుండా చేసినంత కాలం ఏ బాధ ఉండదు. అభిశ్వంగము అంటే అతి స్నేహం, ఇది కూడా కూడదు. ఉదాహరణకి ఇల్లు వాకిలి ఇవేమీ మనతో రావు. ఆ ఇంటికి పెయింట్ కాస్త మరకపడిన వేదన పడిపోవడం మనతో రాని వాటి కోసం ఎందుకు ఎంత అంత తప్పన. సో అది మనం ఆలోచించుకోవాలి. ముందు ప్రయత్నించవలసింది నియంత్రించడం, అతి చేయకుండా ఉండడం. మహావేగంగా వెళ్తున్న కార్ని ఆపాలంటే ముందు స్లో చేసి కదా ఆపాలి. ముందర నియంత్రణ, తర్వాత నిర్మూలన. ఆ బ్యాలెన్స్ తెలియాలి. జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలియకే దెబ్బతింటున్నాం. ప్రధాన దృష్టి క్షేత్రజ్ఞుడి మీద పెట్టి మిగిలినవన్నీ అప్రాధాన్యం చేస్తూ వెళ్ళాలి. సమచిత్తత్వం ఎల్లవేళలా ఒకేలా ఉండాలి. చిత్తం ఉండాలి. ఈవేళ ఒకలా రేపు ఒకలా కాకుండా ఒకదాని మీద రాగం, ఒకదాని మీద ద్వేషం ఉంటే అలాగే ఉంటుంది. అందుకుని ఇష్టములు కలిగినప్పుడు, అనిష్టములు కలిగినప్పుడు కూడా సమంగా ఉండడం. ప్రియము కానీ అప్రియము కానీ సంభవించినప్పుడు మనస్సు సమ్యస్థితిలో ఉండేలా సాధన చేయాలి, ప్రయత్నించాలి. సాధనమున పనులు సమకూర ధరలోన. సాధించిన వారు ఉన్నారు కదా. ఒక పరమహంసని చూసి దండం పెడుతున్నామే కానీ ఆయనలా అవ్వాలని అనుకుంటున్నామా? అదే టాటా బిర్లాల్లో మాత్రం అవ్వాలనుకుంటున్నాం. సో అని ఉదాహరణ చెప్పారు గురుగారు. సో ఇవన్నీ మనకు వీలు కాదు అని నెట్టేస్తున్నాం అంటే పరమాత్మ అక్కర్లేదు అనుకుంటున్నామని అర్థం. మనకి పరమాత్మ కాలక్షేపస్తూ అవుతున్నాడు. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం, జ్ఞానానికి పాండిత్యం అర్హత కాదు. సో అలాగని గురుగారు చెప్పారు. శ్రీకృష్ణ శరణమమ్మ.
చాలా బాగా చెప్పారండి. అన్ని మనకి కావాల్సిన అర్హతలన్నీ చూసా గాయత్రి. ఈ అమానిక్యం, అదంబిక్యం, అహింస, ఆర్జవం, ఆచార్యోపాసన, ఇవన్నీ చాలా చక్కటి. ఇవన్నీ మనం చాలా అలవర్చుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి రోజును. సాధించిన వాళ్ళు అసలు మనకి మనలో చాలా మంది మహానుభావులు ఉన్నారు. గురువుగారే అసలు దానికి ప్రత్యేకంగా మనకి ప్రత్యక్ష నిదర్శనం. అసలు
అవునండి, అలాంటి మహాన్ భావుని ఆదర్శం చేసుకుని వారిలా అవ్వాలి, అలా అని అట్లీస్ట్ ప్రయత్నమైనా మనం చెయ్యాలి. ఆధ్యాత్మికంగా మనం ఇంకా చాలా ఎత్తుకెదగాలి. అంతేగాని అందరి వారి గురించి చదివి ఊరుకోకూడదు, ఆయన చెప్పిన ప్రవచనాలు విని ఊరుకోకూడదు. మనం ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా తర్వాత ఇంతవరకు శ్రీ గారు 15 అర్హతలు చెప్పారు కదా, ఇంకా మిగిలిన 5 లక్షణాలు చెప్పడానికి శ్రీమతి అపర్ణ గారు మన ముందుకి వస్తున్నారు. అపర్ణ గారు సిద్ధంగా ఉన్నారా అండి?
నమస్కారం అండి, వినపడుతోందా అండి?
అలాగేనండి.
శ్రీ గురుభ్యో నమః, అందరికి నమస్కారం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 10-11 శ్లోకాల గురించి మన పూజ్య గురుదేవులు చెప్పిన విషయాన్ని నేను ఇక్కడ క్లుప్తంగా స్మరిస్తాను. ముందు 10వ శ్లోకం. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఇక్కడ భక్తి అనే గుణం గురించి చాలా గొప్పగా చెప్పారు గురువుగారు. భక్తి అనే గుణం అన్నిటికంటే ప్రధానమైనది. భక్తి ఒకటి లేకపోతే వేరే ఎన్ని సుగుణాలు ఉన్నా వ్యర్థమే. ఇప్పటి వరకు 15 గుణాల గురించి చెప్పారు. అవన్నీ ఉండి భక్తి లేకపోతే వాటికి ఉపయోగం లేదు అని ఇక్కడ గురువుగారు చెప్పారు. శరీరానికి మనం ఎన్ని అలంకారాలు చేసినా దానికి జీవకళ లేకపోతే అది ఎంత వ్యర్థమో, అలాగే పరమాత్మ పైన అనన్య భక్తి లేనప్పుడు ఏ సాధన ఫలించదు. ఈ భక్తికి 2 ముఖ్యమైన విశేషణాలు కూడా చెప్పారు. భక్తి అనన్య భక్తి అయి ఉండాలి, ఇంకా అవ్యభిచారిణి భక్తి అయి ఉండాలి. అనన్య అంటే అన్యము లేనిది. పరమాత్మ తప్ప మరొకటి లేదు అని నమ్మి ఆ పరమాత్మ కోసమే తపన పడడం అనన్య భక్తి. ఆధ్యాత్మ సాధనలలో, ఆధ్యాత్మ మార్గంలో చెప్పబడే భక్తి అనన్య భక్తియే. పరమాత్మయే అంతటా ఉన్నాడు, పరమాత్మ తప్ప అన్యము ఏమీ లేదు అని తెలుసుకోవడమే అనన్య భక్తి. అదే జ్ఞానము. అంటే జ్ఞానానికి భక్తికి తేడా లేదు, 2 ఒక్కటే అని అర్థం. అనన్య భక్తి ఎలా ఉంటుంది అని మనకి తెలియజేయడానికి ఇందాక మీరు చెప్పినట్టు ఎందరో మహానుభావులు, గొప్ప భక్తులు ఉన్నారు. మనకి బాగా తెలిసిన ఉదాహరణ ప్రహ్లాదుడు, గోపికలు, వీరికి ఉన్నది అనన్య భక్తి. అలాగే భాగవతంలో సుధాముడు అనే మాలాకారుడి ఉదాహరణ కూడా ఇక్కడ గురువుగారు చెప్పారు. ఆ సుధాముడు భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు స్వయంగా అతని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఆయన్ని పూజించాక శ్రీకృష్ణుడు నీకు ఏం కావాలో కోరుకు అని అడగ్గా సుధాముడు భక్తితో మళ్ళీ పరమాత్మ నీపై అనన్య భక్తి ఉండాలనే కోరుకున్నాడు. అనన్య భక్తి అంత గొప్పది. అలాగే అవ్యభిచారిణి అంటే ఏకాగ్రతతో కూడిన భక్తి, సర్వ సమర్పణాభావంతో కూడిన భక్తి అని అర్థం. ఇలాంటి భక్తి మనకి కలగాలి. దీనికి సహకరించేది ఏకాంతవాసం. పుణ్యతీర్థాలకి, పుణ్య నదులకి వెళ్ళి అక్కడ మనం ఏకాంతంగా సాధన చేయాలి. జన సమూహాలకి దూరంగా ఉండాలి. జనసమూహం అంటే ఇక్కడ నాస్తికులు, ఎప్పుడు విషయవాంఛలు తప్ప వేరే ధ్యాస లేని వారు, ప్రాకృతులు అని అర్థం. ఏకాంతంగా సాధన చేసి మనలోని దివ్యమైన మురళీనాదాన్ని మనం వినగలగాలి. ఆ పరమాత్మని ధ్యానించాలి. సత్సాంగత్యం కూడా మన భక్తిని పెంచడానికి సహకరిస్తుంది. దుస్సాంగత్యానికి ఎంతో దూరంగా ఉండాలి. దుస్సాంగత్యానికి దూరంగా లేకపోతే మనకి ఉన్న భక్తి కూడా ఊడే ప్రమాదం ఉంది. మనం ఒక చిన్న మొక్క నాటితే దాన్ని వృక్షం అయ్యే వరకు ఒక కంచె కట్టి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము, అలాగే మనలో మొలకెత్తిన భక్తిని కూడా సత్సాంగత్యంతో రక్షించుకోవాలి. ఇక 11వ శ్లోకానికి వద్దాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. ఆధ్యాత్మ విద్య గురించి ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. విద్యల్లో నేను అధ్యాత్మ విద్యని అని పరమాత్మ చెప్పారు. అధ్యాత్మ విద్య అంటే ఏంటో కాదు, ఆత్మ విద్య. ఆత్మని గురించి మనకి ఉండవలసిన ఎరుక, ఇది మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. తత్వార్థ జ్ఞానం అంటే కూడా ఆత్మ విద్యయే. ఉన్నది ఉన్నట్టు తెలుసుకున్నటే తత్వార్థ జ్ఞానము. ఈ జ్ఞానం కలగాలి అంటే మనకి ఎంతో తపన ఉండాలి. భక్తితో పాటు పరమాత్మను పొందాలన్న తీవ్రమైన తపన ఉండడం చాలా అవసరం. దీనికి ఉదాహరణగా చెప్తూ, రామకృష్ణ పరమహంసని ఒక సాధకుడు భగవంతుడు కనిపిస్తాడా అని అంటే, నువ్వు తపన పడితే తప్పక కనిపిస్తాడు అని చెప్పారు. ఆ తపన ఎలా ఉండాలి అంటే, నీటిలో మునిగినప్పుడు మనం ఊపిరి కోసం ఎంత అల్లల్లాడుతామో బయటపడడానికి, అంత తపన పరమాత్మ కోసం కూడా మనం పడాలి. సో ఈ రెండు శ్లోకాల సారం ఏంటంటే, పరమాత్మని పొందడానికి కావలసిన ముఖ్యమైన గుణాలు అనన్యభక్తి, ఇంకా పరమాత్మని పొందాలన్న తపన, ఇవి రెండు ఉంటే మన సాధన తప్పక ఫలిస్తుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
చాలా బాగా చెప్పారండి అపర్ణ గారు. గాయత్రి, అసలు ఒక విషయం తెలుసా, అపర్ణ గారు నాతో పంచుకున్నారు ఈ విషయం. వాళ్ళ అమ్మాయి పేరు అనన్య పేరు. అసలు ఈ రెండు శ్లోకాలు అనన్య భక్తి గురించి చెప్తున్న శ్లోకాలు రావడం ఆవిడకి నిజంగా గురువు గారి కృప అనుకుంటున్నారు. ఇది అనుకోకుండా జరిగింది, కానీ అది అలా జరిగింది. గురు కృప చాలా బాగుందండి. అసలు సత్సంగత్యం గురించి చెప్పారు ఒక విషయం దాంట్లో. ఒక మహానుభావుడు అన్నట్టు, నేను అగ్నిగోణంలో నేను ఎంతకన్నా ఉంటాను, కానీ ఈ దేవుణ్ణి నాస్తికుల మధ్య కానీ ఈ భగవత్ నింద చేసే వాళ్ళ ముందు కానీ ఒక్క క్షణం మాత్రం ఇంకా నేను గడపలేను. అలాగే మనం నాస్తికుల మధ్యన మనం ఉండకుండా ఉండడానికి మనం ట్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనల్ని మనం డెవలప్ చేసుకోగలమని వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉండాలి. ఇప్పుడు అందరికీ ఒక ముఖ్య ప్రకటన అండి. మధు మహంకాళి గారు మనతో ఒక మంచి విషయాలు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. మధు గారు
నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నా గురువు అధికం తత్వజ్ఞానం పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఏమీ లేదండి, ప్రతి ఏడాది గురుదక్షిణ అని ఒకటి చేస్తాం అన్నమాట. పాత వాళ్ళందరికీ తెలిసిందే, కొత్తగా చేరిన వాళ్ళకు కూడా ఒకసారి అనౌన్స్ చేద్దామని. జనరల్ గా ఈ టైంకి ఉగాది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసామంటే, గురు పౌర్ణమి లోపల మనం అందరం గురుగారికి సమర్పించుకోవడానికి గురుదక్షిణ మన స్కూల్ తరఫున సమర్పించుకోవడానికి అంతే. ఇక్కడ ఒకటేంటంటే, మనందరూ ఒకసారి మననం చేసుకుంటే, అంటే దక్షిణ అంటే ఏంటి అంటే, దక్షిణ అంటే మనకి అమ్మవారి పేర్లు చెప్పేటప్పుడు కూడా చెప్పారు, అమ్మవారి నామాలు చెప్పేటప్పుడు దక్షిణ అంటే యజ్ఞుడి భార్య అని చెప్పి చెప్పారు. అంటే ఒక యజ్ఞానికి దక్షిణతోనే సమర్పణ అవుతుంది, పూర్తవుతుంది, తర్వాతే ఫలం వస్తుంది. అలా మనం ఈ జ్ఞాన యజ్ఞానికి మనం గురువు ఎప్పుడు ఆశించరండి. గురువు మనకి దయతో వారికి మనల్ని ఉద్ధరించడానికి వారి జ్ఞానాన్ని ఎంత ఎలా పంచుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఎందరినో తరింపజేస్తూ ఉన్నారు. ఒకటేంటి, ఏమని చెప్పాలి, గురుగారి గురించి చెప్పడానికి మాటలే లేవు. అటువంటి వారికి మనం ఏమి సమర్పించినా అది ఏమీ ఇచ్చుకోలేము. కానీ చంద్రుడికి నూలిపోగు అంటాం, ఉడతా భక్తి అంటాను కూడా లేదు. ఎందుకంటే ఉడతా చాలా తన యథాశక్తి ఇచ్చి చేస్తుంది. మనం ఎంత చేయగలం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోగలము. అంటే ఇంత అని లేదండి, ఎవరి యథాశక్తి ఎవరి ఆలోచనకి తగ్గట్టు వాళ్ళందరం కలిసి స్కూల్ తరఫున గురువుగారి పాదాలకి సమర్పించుకోవడానికి ఎవ్రీ ఇయర్ చేస్తాం ఇలాగా. అదే కొత్త వాళ్ళకు కూడా చెప్దామని ఆ విషయం. ఎందుకంటే చాలా మంది మనలో ఎంతో మంది అనుకుంటూ ఉండొచ్చు, గురువు ఇంత చేస్తున్న గురుగారికి మనం ఏం చేయగలం ఏం చేయలేం కదా అనే దానికి మనకి ఇది ఒక అవకాశం అంతే. ఇదే ఇది ఇది ఎంత చేసినా తక్కువే, ఎంత చేసినా చేయలేము అసలు, కానీ ఇది ఒక అవకాశం లాగా అంతే. అలాగే కొంత ఎవరో అనుకోరు మన స్కూల్లో ఇలాగ, కానీ ఆన్లైనే కదా, సిడీసే కదా వింటున్నాం, యూట్యూబే కదా, ఎందుకు ఇలా అనుకోరు. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టు అది మన బాధ్యత, శిష్యులుగా మన బాధ్యత. గురువులు ఎప్పుడు వారు అలా ఉంటారు అంతే, వారి ఉదాసీనంగా ఉంటారు, వారు ఏమైనా పట్టించుకోరు. బట్ మన బాధ్యతగా మనం ఎవ్రీ ఇయర్ మనం ఏదో ఇలా చంద్రుడికి నూలిపోలాగా సమర్పిస్తూ ఉంటాము. ఆ విషయం పైనే వాసు గారు ఇంకేమైనా యాడ్ చేస్తారంటే మీరు చేస్తారంటే మాట్లాడుతా అంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి. సో మనం అనుకున్నట్టు గురుదక్షిణ లోపల మనం అందరం చేయగలిగితే చక్కగా ఉంటుంది. గురుదక్షిణ లోపల సమర్పించుకుంటే కనుక, గురు పౌర్ణమి లోపల, ఐ మీన్ జూలైలో వస్తుంది కదా. వాసు గారు మాట్లాడతారండి.
నమస్కారం అండి అందరికి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఐ జస్ట్ వాంట్ యాడ్ ఆన్ టు వాట్ మధు గారు సెడ్. దిస్ ఈస్ నాట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎస్పెషలీ గురువు గారు ఆర్ ఋషిపీఠం. ఇది ఇట్స్ మన సత్సంగ్ నుంచి, మన స్కూల్ నుంచి మనం చేయగలిగేది అంతేగాని దీనికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ కానీ దెర్ ఈస్ నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గురువు గారు ఎస్పెషల్లీ అండ్ ఋషిపీఠం. ఐ జస్ట్ వాంట్ పుట్ ఇట్ అవుట్ దేర్. వీ విల్ పోస్ట్ ఆల్ ది డీటెయిల్స్ హౌ యూ కెన్ సెండ్ మనీ వియా పేపాల్ ఆర్ సెల్. మన భారత్లో ఉన్న గురు బంధు గురు ఒక ఇండియన్ అకౌంట్ కూడా పంపించచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాం. సర్వం శ్రీ గురు చరణారం అర్పణ మస్తు.
అంతేనండి మధు గారు?
ధన్యవాదాలు.
మంచి అవకాశం. మనం అందరం గురువర్తి గురువు గారు ఎంతో జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. మనం చాలా రుణపడి ఉన్నాం గురువు గారికి. యా మనం మీరు చెప్తున్నట్టు అందరూ ఎవరితో అది ఎవరైనా వచ్చిన బట్టి వాళ్ళు చేయాలి. ఇంకా గాయత్రి మనం మనం మురళిలో కప్తాము
వద్దాం. ఇంతకు ముందర మనం క్షేత్రం గురించి, ఆ క్షేత్రజ్ఞుని గురించి కావాల్సిన తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానం గురించి తెలుసుకున్నాం కదా. ఇక మననము ఇక మనం ఆ క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకుందాం. ఇక్కడి నుంచి క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకుందాం. సుధీర్ గారు, ఆ తర్వాత నరసింహరాజు గారు కూడా మనకి క్షేత్రజ్ఞుడిని గురించే చెప్తారు. ముందుగా సుధీర్ గారు సిద్ధంగా ఉన్నారండి?
నమశివాయ. నమస్కారం అండి. నా పేరు సుధీర్, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన శీర్షిక క్షేత్రజ్ఞ విభాగ యోగము. శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయంలో గురువు గారు క్షేత్రము క్షేత్రజ్ఞ యోగం గురించి మాట్లాడుతూ క్షేత్రం అనగా శరీరం అని చెప్పారు. క్షేత్రంను ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు, క్షేత్రంను తెలుసుకుంటున్న వాడు కూడా క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవడానికి కావాల్సింది జ్ఞానం. క్షేత్రంలోకి 24 తత్వాలు, వాటితో పాటు వికారాలు కూడా కొన్ని ఉన్నాయి. క్షేత్రజ్ఞుడి తెలుసుకోవడానికి కావాల్సింది జ్ఞానం. జ్ఞానానికి సాధనాలు అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి. జ్ఞానదేహే కైవల్యం అని గురువు గారు చెబుతూ ఉంటారు. ఎవరికైనా కావాల్సింది జ్ఞానమే. అలాగే జ్ఞానం పొందడానికి సాధనాలు అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఉపాసన. అమానిత్వం అనగా మానిత్వం లేకుండుట, అనగా నేను నాది అనే అభిమానం ఉండకుండా ఉండుట. అలాగే ఆడంబరాలు లేకుండా ఉండుట. అహింస అనగా బాధించకుండా ఉండుట, అది మనసు ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు. శాంతి అనగా తొందరపాటు లేకుండా ఉండుట, ధర్మం యందు మది చెదరకుండా ఉండుట. ఆర్జవం అనగా త్రికరణ శుద్ధితో ఉండుట. అలాగే శౌచం గురించి మాట్లాడుతూ గురువు గారు శౌచం అనగా శుచి కలిగి ఉండుట, శుభ్రత కలిగి ఉండుట అని చెప్పారు. ఈ శౌచము 3 రకాలు, బాహ్య శుచి, అంతరంగ శుచి, పరిసరాల శుచి. బాహ్య శుచి అన్నది జలంతో కూతుంది. అంతరంగ శుచి అనగా మనస్సు శుచిగా ఉండుట. మనిషికి పరిసరాల శుభ్రత ఎంతో అవసరం. మనిషికి పరిసరాల శుభ్రతకి ఎంతో ముడిపడి ఉంటుంది. పరిసరాలు శుభ్రంగా ఉంటే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే శుచి అన్నది జ్ఞానం కోసం అవసరమే. కానీ అది ఎంతవరకు అవసరం అంటే పైరును కాపాడడానికి కంచి వేసినంత వరకే అవసరం. శౌచము పనిపచ్చే సాధనం కావాలి. గురువు గారు రామకృష్ణ పరమహంస ఆశ్రమం గురించి మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస గారి ఆశ్రమంలో శుచి శుభ్రత చాలా పాటించేవారు. అలాగే ఎక్కడ వస్తువులు అక్కడే ఉండేవి, ఏ వస్తువు కావాలో ఎంతవరకు కావాలో అన్నీ ఉండేవి అని చెప్పారు. అలాగే స్థైర్యం గురించి మాట్లాడుతూ స్థైర్యం కూడా జ్ఞానానికి అవసరం అని చెప్పారు. నీటితో శరీరం శుభ్రపడుతుంది. అలాగే మనస్సు సత్యంతో శుభ్రపడుతుంది. జీవుడు తపస్సు చేత, విద్య చేత, సృష్టి చేయబడతాడు. భగవద్గీతలో ఒక అధ్యాయం చాలు జ్ఞానం సంపాదించడానికి. ఒక అధ్యాయం అన్ని వివరాలు విషయాలు వివరంగా చెప్తుంది. ఇది కాలక్షేపం చేయడానికి భగవద్గీత ఎవరైనా చదివితే అది వారికి ఆధ్యాత్మిక సాధనానికి అంత త్వరగా ఎక్కదు, మరియు ఎంత చేసినా రాదు. ఎందుకంటే భగవద్గీత అన్నది ఎడతెగకుండా చేయాలి, చాలా కాలం చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఎంతో చేశానండి అయినా నాకు ఆధ్యాత్మిక సాధన రాలేదని. ఎందుకంటే ఎంతో చేశాను అనే మాటలోనే వాళ్ళ అహంకారం దాగి ఉంది. ఆధ్యాత్మిక సాధన అన్నది మనం పట్టుదలతో చేయాలి, అది మహా కష్టం. మనోనిగ్రహం కూడా కావాలి, అది తేలికైన విషయం కాదు. దానికోసం తీవ్రమైన తపంతో చేయాలి. దీనిని ఉదాహరిస్తూ మనోనిగ్రహం గురించి మాట్లాడుతూ గురువు గారు కబీర్ దాస్ యొక్క ఒక వచనం చెప్పారు. మన్ దయాతో జానేదో లేకిన్ తన్కో మత్ జానేదో అన్నారు. ఆధ్యాత్మిక సాధనం కోసం మనం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. మనం ప్రధాన శ్రద్ధ అంతా క్షేత్రజ్ఞుడికే ఇవ్వాలి. ఎలాగంటే మనం రామకృష్ణ పరమహంసలా అవ్వాలి అనుకుంటామే తప్ప ఎక్కడా సాధన చేయం. కానీ మనం రతన్ టాటాలా అవ్వాలనుకుని ప్రయత్నం చేస్తాం. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. జ్ఞానానికి పాండిత్యం లెక్క కాదు, కేవలం శ్రద్ధ ప్రమాణం. అలాగే అనన్య శ్రద్ధ గురించి మరియు దానికి ఉదాహరణగా భక్తుల గురించి మాట్లాడుతూ ప్రహ్లాదుడిది కోపికలది అనన్య భక్తి అని గురుగారు చెప్పారు. క్షేత్రజ్ఞుడి స్వరూపం గురించి చెబుతూ క్షేత్రజ్ఞుడికి లక్షణాలు లేక గుణాలు అనేవి ఉండవు, కేవలం స్వారూప్యం మాత్రమే ఉంటుంది. క్షేత్రజ్ఞుడి స్వరూపం సూక్ష్మత్వం. దానిని అర్థం చేసుకోవాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి, అది అంత త్వరగా అర్థం కాదు. ఎలాగంటే భూమిని మనం అందరం పట్టుకోగలం, కానీ దానికంటే సూక్ష్మమైన జలాన్ని మనం పట్టుకోగలమా అంటే ఏదైనా పాత్ర ఇస్తే మాత్రమే పట్టుకోగలం. అలాగే జలం కంటే సూక్ష్మమైనది అగ్ని, దానిని పట్టుకోలేము. అలాగే అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు, వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం. ఆకాశం ఎంతో విశాలంగా ఉన్నా మనం చూడగలం తప్ప పట్టుకోలేము. అలాంటి ఆకాశం కంటే సూక్ష్మమైనది పరమాత్మ, అత్యంత సూక్ష్మం. కొంతమంది ఇది పట్టుకోలేకే దేవుడు లేడు, పరమాత్మ లేడు అని చెబుతూ ఉంటారు. వాళ్ళని మూర్ఖులు అంటారు. మూర్ఖులు అంటే విషయం తెలియని వారు కాదు, దేవుడు భగవంతుడు లేదు అని వాదించేవారు. చివరగా గురువుగారు చెప్పిన ఒక మాట నేను చెప్పి నిష్క్రమిస్తాను. విశ్వరూప దర్శనం అంటే ఎదురుగా ఏదో మాయా మంత్రమో అద్భుతమో కాదు, విష్ణు అంతా ఉన్నాడు అని ఎరిగి ఉండుట. నమస్కారం.
బాగా చెప్పారండి సుందర్ గారు, సుధీర్ గారు. ఇంకా అసలు ఇక్కడ ఈ క్షేత్రజ్ఞుల గురించి చెప్తారు గాయత్రి గురువు గారు ఈ శ్లోకాల్లో. క్షేత్రజ్ఞ అంటే ఆ జ్ఞేయం అంటే దేన్ని తెలుసుకోవాలి అన్నది, ఆ తెలుసుకుంటే అమృతత్వం పొందుతాము దాని గురించి ఈ శ్లోకాల్లో చెప్పారు. క్షేత్రజ్ఞుడి లక్షణాలు చెప్తే ఫస్ట్ది అనాది మత్, అంటే ఆ పరమాత్మకి ఆది అనేది లేదు. అలాగే పరం బ్రహ్మ, అసలు బ్రహ్మలు అనేక రకాలు ఉంటారు కదా మనకి తెలిసిన బ్రహ్మలు అందరూ, కానీ ఇక్కడ బ్రహ్మ అలాంటి బ్రహ్మ గురించి కాదు. బృహత్వాత్ బృహ్మణత్వాత్ బ్రహ్మ అన్నారు, అంటే అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నది పరబ్రహ్మ. ఇది సత్ కాదు అసత్ కాదు, మన కంటికి ఇంద్రియాలకి గోచరించే వాటిలా ఉండదు, అలాగే గోచరించేవన్నీ పరబ్రహ్మం లేకపోతే ఉండలేవు కూడా. అవి ఉండడానికి కారణం మాత్రం పరబ్రహ్మం. అసలు ఈ పరమాత్మ అన్నది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం చెప్పలేం, ఎందుకంటే అది కేవలం మనం అనుభవిస్తేనే తెలుస్తుంది, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. తత్ సత్ అంటే విధి నిషేధాలని కూడా అర్థం. కర్మలో ఉన్న మనకి విధి నిషేధాలు ఉంటాయి, కానీ పరమాత్మకు ఉండవు. ఉంటాయి సర్వత పాణిపాదము, అన్నిటి ఎందు వ్యాపించి ఉంటుంది. అన్నిటా ఉన్నవాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపత్ అంటారు కదా, అలాగే అన్ని చోట్ల అన్ని అన్ని వేపులా కాళ్ళు, అన్ని వేపులా చేతులు, అన్ని వేపులా కళ్ళు, అన్ని వేపులా అలాగే పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అన్ని ఇంద్రియాల్లోనూ ఉన్నాడు కానీ ఆ ఇంద్రియాలు ఏమీ లేనివాడు. అన్నిటినీ భరిస్తాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, కానీ దేనికే అంటాడు. ఇన్ని అన్ని గుణములు అనుభవించేవాడు ఆయనే, కానీ ఆయన నిర్గుణుడు, ఏ గుణాలు లేనివాడు. విశ్వమంతా విష్ణు రూపమే అని తెలుసుకోవడమే విశ్వరూప దర్శనం. ఈ స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా ఈ సర్వభూతకోటి ఆ పరమాత్మేట. అవి ఈ లక్షణాలు.
అవునండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా ఆ క్షేత్రజ్ఞుడి గురించి ఇంకా ఇంకా మరికొన్ని వివరాలు నరసింహరాజు గారు ఇస్తారన్నమాట. విందాము మరి, ఆ క్షేత్రజ్ఞుడైన పరమాత్మ ఎలా ఉన్నాడు, మిగిలిన వివరాలు చెప్తూ ఆ పరమాత్మ స్వరూప లక్షణాన్ని కూడా వీరు మనకి తెలియజేస్తారు. నరసింహరాజు గారు మాట్లాడతారా అండి?
నమస్కారం. వినిపిస్తుంది? వినిపిస్తుందా అండి? నమస్కారం. నా పేరు నరసింహరాజు. గురుభ్యో నమః. బ్రహ్మశ్రీ సాంవేద షణ్ముఖ శర్మ గురువు గారికి పాదావి వందనాలు. శ్రీ భగవద్గీత పదమూడవ అధ్యాయంలో నున్న 17వ శ్లోకం నుంచి 22వ శ్లోకాల్లో భగవంతుడు స్వరూపాన్ని చెబుతున్నారు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఆ పరబ్రహ్మ అని అన్ని జ్యోతులకను జ్యోతి పరంజ్యోతి, మాయాతీతుడు జ్ఞానస్వరూపుడు, తెలుసుకునదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే, సర్వ ప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. క్షేత్రంలో భాసిస్తున్న క్షేత్రజ్ఞుణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఈ వికారాలన్నీ క్షేత్రములది కాని ఏ చైతన్యం వల్ల ఈ వికారాలన్నీ భాసిస్తుందో ఆ చైతన్యానికి ఏవి వికారాలు లేవు అని తెలుసుకోవాలి. ఇంద్రజాలంతో తన్మయం చెందకుండా ఇంద్రజాలకుణ్ణి మెచ్చుకునే స్థితి ఉండాలి. ఇదే యోగ స్థితి. బద్ధుడు ఇంద్రజాలకుణ్ణి మర్చిపోయి ఇంద్రజాలంలోనే మునిగిపోయి ఉంటాడు. ఇంద్రజాలంలో ఇంద్రజాలకుడిలో ఉన్నది ఆయన శక్తి గనుక జ్యోతి అంటే జ్ఞానం చైతన్యం ప్రకాశం అని మూడు తెలుసుకోవాలి. దేహానికి ప్రకాశం ఇచ్చేది ప్రాణం, ప్రాణానికి కూడా ప్రకాశం ఇచ్చేది బుద్ధి, బుద్ధికి పైన ప్రకాశం ఇచ్చేది పరమాత్మ. తమస పరముచ్యతే అంటే ఆ చీకటికి ఆవల అజ్ఞానం అన్నమాట. ఇది నా దేహం నా చెయ్యి అనే ఇంద్రియాలతో పరిమితి అయ్యేదే తమస్సు. దానికి ఆవలే జ్ఞానం కలుగుతుంది. వికార సహితుడైన చైతన్యాన్ని మనము జీవుడు అంటున్నాం. వికార రహితుడైన చైతన్యాన్ని పరమాత్మ అంటున్నాం. లోపల వెలుగు బయట వెలుగు అంటే సూర్యుడు చంద్రాదులు, లోపల వెలుగులంటే మనస్సు బుద్ధి అంతఃకరణం. బయట వెలుగులకి లోప వెలుగులకి ఆధారమైన వెలుగే పరమాత్మ. పరమాత్మకి మరో పేరే జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకున్నదే కదా. ఇక చివరికి వస్తూ ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాస్త మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావ యోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును అంటే తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించి సంక్షిప్తముగా వివరించాను. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమనే పొందును. ఇక ప్రకృతిం పురుషం చైవ విద్యనాది విభావపి వికారాంశ్చ గుణశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇప్పుడు భగవంతుడు ప్రకృతి పురుషుల గురించి చెప్తున్నాడు. ప్రకృతి పురుషుడు అనేవి ఈ రెండును అనాది అయినవే. రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థమును ప్రకృతి నుండియే ఉత్పన్నమైనవి అని గ్రహించాలి. పురుషుడు ప్రకృతి నుంచి విడిపడగలడు. శరీర ధర్మాలను ఆత్మయందు, ఆత్మధర్మాలను ఇంద్రియ ధర్మాలతో ఆరోపిస్తున్నాం. ఆత్మ లక్షణం ఎప్పుడూ ఉండే లక్షణం, ఆనందంగా ఉండే లక్షణం, కానీ ఈ లక్షణాలను ఇంద్రియాలపై ఆరోపిస్తున్నాం. ప్రకృతి నుంచి వికారములు, బుద్ధి మొదలు ఇంద్రియాల వరకు గుణములు సత్వరజస్తమో గుణముల వల్ల కలిగిన భావం. ప్రకృతిని రెండు భాగాలు చేస్తే ఒక భాగం స్థూల భాగము, వికారాలు వికారాలు అంటారు. రెండవ భాగం సూక్ష్మ భాగం, అది గుణములు అంటారు. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. కార్యానికి కారణానికి హేతువు ప్రకృతి. శరీరము కార్యము, అందులోని ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కరణాలు, ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినవి. ఈ శరీరంలో కూర్చొని ఈ ఇంద్రియాలను ఎవరు అనుభవిస్తున్నాడో వాడు పురుషుడు. పురుష ప్రకృతిస్తో ఈ భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణసాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణముగును. ఇంకొక మాటలో చెప్పాలంటే పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతి నుంచి పుట్టిన గుణములను అనుభవిస్తున్నాడు. స్థహ అంటే తాదాత్మ్యం. ప్రకృతితో తాదాత్మ్యము చెందటం వల్లనే ప్రకృతి గుణాలను అనుభవిస్తున్నాడు. గుణముతో సంగము చేత ఉచ్చ నీచ జన్మలు పొందుతున్నాడు. ఇంకా 22వ శ్లోకంలో ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషపరః. పరమాత్మనికి వివిధమైన పేర్లున్నాయి. దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవంగా పరమాత్మయే. అతడు సాక్షీభూతం అగుట వలన ఉపద్రష్ట అనియు, యథార్థ సమ్మతి నిచ్చువాడు వాడుగుట వలన హనుమంత అనియు, అన్నిటినీ ధరించి పోషించేవాడు అగుట వలన భర్త అనియు, జీవరూపంలో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపడగుట వలన పరమాత్మ అని పిలువబడుతున్నాడు. శ్రీకృష్ణార్పణమస్తు.
చాలా బాగా వివరించారు నరసింహరాజు గారు, చాలా ధన్యవాదాలు. అసలు ఈ సృష్టి ఎందుకుంది అంటే సృష్టికర్తని గురించి తెలుసుకోవడంట, అలాగే తగుణమైన ఈ జగత్తులో భాషించేదంతా నిర్గుణమైన ఆ పరమాత్మయే. బాగా వివరించారండి, బాగా చెప్పారు. ఇంకా గాయత్రి, ఇవన్నీ వింటుంటే నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ఈ దేహంలో ఉంటూనే దీనికి అతీతంగా ఉన్న పరమాత్మ లక్షణాలు ఏంటి? ఈ దేహంలో ఉన్న పరమాత్మ, క్షేత్రజ్ఞుడైన ఆ పరమాత్మ, ఈ ఇద్దరు పరమాత్మలు వేరా లేకపోతే ఒకళ్ళేనా? ఇలాంటి ప్రశ్నలు నాకు చాలా వస్తూ ఉంటాయి.
అవును, మీకే కాదు మనలో చాలా మందికి ఆ ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్నలకి శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి వివరణ ఇచ్చాడు? అలాగే ఆత్మ అనాత్మ వివేకం, ఆత్మ అనాత్మ వివేకం అంటే ఏమిటి, ఆత్మ ధర్మాలు ఏమిటి, అనాత్మ ధర్మాలు ఏమిటి, ఈ వివరాలన్నీ ఇప్పుడు మనకి శ్రీమతి బ్రహ్మరాంబ గారు వివరిస్తారు. బ్రహ్మరాంబ గారు సిద్ధంగా ఉన్నారండి?
శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞానాన్ని అందించడానికి ఉద్భవించిన గ్రంథం శ్రీమద్ భగవద్గీత. క్షేత్రజ్ఞ విభాగ యోగము అనగా క్షేత్రము క్షేత్రజ్ఞుడును విభజించి చూపించే ఉపాయము. ప్రకృతి అనగా క్షేత్రము, పురుషుడు అనగా క్షేత్రజ్ఞుడు. ఈ సంసారము అనే జగత్తు నడవడానికి ప్రకృతి పురుషుడు ఇద్దరు కావాలి. జీవేశ్వర భేదము ప్రకారము దేహముతో తాదాత్మ్యం చెంది గుణములతో కలిసిపోయి సుఖదుఖములను అనుభవించేవాడిని జీవుడు అంటారు. ఉపద్రష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. దేహంలో ఉంటూనే దేహానికి అతీతమైన పరమాత్మ యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారు. అతడు ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. దేహేస్మిన్ పురుష పరహ, పరహ అనగా అతీతుడు. ఈ దేహంలోనే దేహానికి అతీతుడై ఉన్నటువంటి వాడు కేవలం సాక్షిగా చూస్తున్న మహేశ్వరుడు, పరమ పురుషుడు. ఉపద్రష్ట, హనుమంత చ శ్లోకంలో ప్రయోగింపబడిన చ అపి అనే రెండు మాటలకు కూడా అని అర్థం. ఇంతవరకు ప్రకృతిస్థ పురుష అని చెప్పబడుతున్న ఆజీవుడే ఇక్కడ పరమాత్మగా చెప్పబడుతున్నాడు. ఇది అపి అనే మాట చెప్పడంలోని ఉద్దేశ్యం. జీవభావం కూడా క్షేత్రజ్ఞునికి సంబంధించినదే. పరమాత్మ స్వరూపత దేనితో సంగము లేనటువంటి వాడు. ఆత్మ యొక్క స్వరూప స్థితిని ఉపద్రష్ట అనే మాటలో చెబుతున్నారు. ఉపద్రష్ట అనే మాట వైదికమైన శబ్దం. ఉప అనే శబ్దానికి ఉప సమీపే అని అర్థము. ఇంద్రియములు అన్నింటికీ సమీపముగా ఉన్న పరమాత్మ సన్నిధి చేత ఇంద్రియములు చైతన్యవంతములు అవుతున్నప్పటికీ పరమాత్మకు వాటితో ఏ సంపర్కమూ లేదు. సంగము లేకుండా ఉండేవాడిని మహేశ్వరుడు అని అన్నారని, ఉపాధితో సంగము పెట్టుకున్న వాడిని జీవుడు అని అన్నారని, వీరిద్దరూ ప్రతివారి హృదయంలో ఉన్నారని అనుకున్నాము. ఇది నిజమే కానీ సత్యం కాదు. మనం జీవభావంతో ఉన్నాము కనుక జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారని భావిస్తున్నాము. దీనినే అధ్యాప దృష్టి, స్వరూప దృష్టి అని వేదాంతం చెబుతున్నది. అధ్యాప దృష్టి అనగా ఆరోపించుకుంటే వచ్చేది. స్వరూపము అంటే స్వతఃసిద్ధముగా ఉన్నది అని అర్థము. జగత్తులో దృశ్యము, ద్రష్ట రెండూ ఉంటాయి. దృశ్యము అంటే ఎదురుగా ప్రపంచంలో కనిపించే విషయాలు, ద్రష్ట అంటే చూసేది. దేహపరంగా ఇంద్రియపరంగా విశ్లేషణ చేస్తే కన్ను ద్రష్ట. కన్ను మూసుకున్నా ఆలోచనలు చేసే మనస్సు, బుద్ధి, అంతఃకరణము కూడా ద్రష్టే. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బుద్ధి పనిచేయదు, మనస్సు కూడా ఉండదు. మనస్సుకు బుద్ధికి ద్రష్ట అయిన ఆత్మ వీటన్నిటికీ ద్రష్ట స్థానంలో ఉన్నది. అందుకే ఉపద్రష్ట అన్నారు. ఆత్మదృష్టితో ఆలోచిస్తే కన్ను, మనస్సు, బుద్ధి, అంతఃకరణములన్నీ దృశ్యస్థానానికి వెళ్ళిపోతాయి. కానీ ఆత్మ ఎప్పుడూ దృశ్యస్థానానికి వెళ్ళదు, ద్రష్టగానే ఉంటుంది. అందుకే ఆత్మయే సర్వమును ప్రకాశింపజేసే చైతన్య వస్తువు. హనుమంతాచ, హనుమంతాచ అనగా ఆమోదించువాడు. పరమాత్మ వెలుగులోనే జగత్ వ్యవహారములన్నీ జరుగుతున్నాయి అని అర్థం. హనుమంత అనగా గృహగత దీపము వలె సాక్షీభూతంగా అంతటినీ ప్రకాశింపజేసేది, ఏ వికారములు అంటనివి. పరమాత్మ సన్నిధి చేతనే అన్ని భాషిస్తున్నాయి. భర్త, భోక్త. భర్త అనే శబ్దానికి అర్థం ప్రభువు. మన అంతఃకరణంలో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు. ఇది ఎన్ని విధములుగా భాషిస్తుంది అంటే, నేను అనే వెలుగును శరీరం మీదకు ఫోకస్ చేసుకుని నేను ఇంద్రియాన్ని, నేను మనస్సును, నేను బుద్ధిని అనుకుని దాన్ని నంటి పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఫోకస్ చేసుకోవడానికి ఉపయోగించే లైటు పరమాత్మ ఇచ్చిన ఆత్మ. పరమాత్మ ఇచ్చిన లైట్ తోనే అది పనిచేస్తోంది కనుక ఆయనను భర్త అన్నారు. భోక్త. పరమాత్మకు జీవాత్మకు కూడా భోక్త అనే మాట చెప్పబడుతున్నది. దేనినైనా అనుభవిస్తున్నాను అని అనుకుంటే అది పరమాత్మ ఇచ్చిన చైతన్యం వల్లనే అని అనుకుంటే పరమాత్మను భోక్త అని చెప్పవచ్చును. భోక్తలో రెండు భాగాలు, నేను కర్తను అనుకుంటూ భోగించడం, రెండు సాక్షిగా ఉండడం. భోక్త అనగా అనుభవ స్వరూపుడు. పరమాత్మ సాక్షి రూప ఆనంద అనుభవ స్వరూపుడు. భోక్త మహేశ్వర అన్నారు. ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా కేవలం ఆనంద స్వరూపముగా ఉండడమే భోక్త అనే మాటకు అర్థం. మహేశ్వర, సమిష్టి అయినటువంటి ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఎవరు శాసిస్తున్నారో ఆయనే నీ దేహంలో భాసిస్తూ దేనికి అంటకుండా భాసిస్తున్నవాడు అని చెప్పడానికే మహేశ్వర శబ్దము చెప్పబడుతున్నది. స్వతంత్రత్వాత్ సర్వాత్మకత్వాత్ మహేశ్వర. మహేశ్వర అనగా స్వతంత్రత, సర్వాత్మకత కలిగిన వాడు. పరమాత్మ నేను అనే భావానికి ఆత్మ అని పేరు. దేహమే నేను అనుకున్నప్పుడు దేహాత్మ, ప్రాణమే నేను అనుకున్నప్పుడు ప్రాణాత్మ, బుద్ధే నేను అనుకుంటే విజ్ఞానాత్మ. బుద్ధి, ప్రాణము, దేహంతో తన్మయం చెందినంత కాలము జీవుడు మూడు రకాలుగా అనుభవిస్తున్నాను అనే భావంతో ఉంటాడు. వీటన్నిటికీ పరుడైన వాడు, అతీతుడైన వాడు పరమాత్మ. సర్వాత్మకమైన భగవంతునితో నేను అనే భావం తాదాత్మ్యం చెందాలి. అస్మిన్ దేహే పురుష పరహ, ఈ దేహమునందే పురుష అనగా పరమాత్మను ప్రకృతికి అతీతంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని దర్శించగలగాలి. 23వ శ్లోకం. ఆత్మానాత్మ వివేకముతో అనాత్మలైన ప్రకృతి గుణములు ఆత్మవస్తువైన పురుషుడిని ఎవడు స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు ప్రకృతిని పరిత్యజించి పరమాత్మతో తాదాత్మ్యం చెంది ప్రకృతితో సాంగత్యం ఉండని కారణంగా సత్తద్యోని జన్మ సుహు అని చెప్పినట్లుగా మళ్లీ మళ్లీ పుట్టడు. సర్వవ్యాపకమైన పరమాత్మతో కలిపే విద్య కనుక దీనిని బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మ విద్యకు ఒకటే ప్రయోజనం, అది మోక్షం, కైవల్యం. 24వ శ్లోకం. మన దేహంలో ప్రతిఫలించే పరమాత్మను ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యక్ అనగా వెనుతిరిగి చూడడం. కొందరు ఏకాగ్రమైన బుద్ధితో ధ్యాన యోగము ద్వారా విశ్వమంతా వ్యాపించిన చిదానంద రూపుడైన పరమాత్మను తమ హృదయములందు దర్శిస్తారు. ధ్యానాన్ని వేదాంత భాషలో నిధి ధ్యాస అంటారు. ధ్యాన యోగం అంటే భక్తి జ్ఞానముల కలయిక. కొందరు సాంఖ్యయోగము ద్వారా నిరంతర విచారణ వివేచన చేస్తూ అనాత్మ లక్షణాలను తొలగించుకుంటూ ఆత్మలక్షణాలను గ్రహిస్తారు. కర్మయోగేన చాపరే. మరికొందరు భగవద్దర్పణ బుద్ధితో అహంకార రహితంగా కర్మను ఆచరించి ఆత్మతత్వాన్ని స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటారు. దేహంలో ప్రతిబింబిస్తున్న అహం రూప చైతన్యాన్ని దీనికి మూలమేం అయిన ప్రభుం వైపు తిప్పడానికి సాధనలు చేస్తున్నాము. ధ్యాన, సాంఖ్య, కర్మయోగములు మూడు కూడా ఈశ్వర సాక్షాత్కారానికి హేతువులు అని సారాంశము. 25వ శ్లోకం. కొందరు అన్యులు ధ్యాన, సాంఖ్య, కర్మయోగ మార్గములు తెలియలేక సుత్వాన్నేభ్య ఉపాసతే అనగా జ్ఞానము బాగా తెలిసిన వారిని ఆశ్రయించి వారు చెప్పిన దానిని విని ఆ ఉపాసన చేస్తూ అనుష్ఠిస్తూ ఉంటారు. అట్టి వారు కూడా మృత్యువును దాటుతారు అని పరమాత్మ అభయమిస్తున్నాడు. పరమాత్మ సాధకుడిని శృతి పరాయణ నుంచి ధ్యానం వరకు వెళ్ళమంటున్నాడు. శృతి పరాయణ అనేది భగవంతుని యొక్క అభయవచనం. భాగవతం 7 రోజులు విన్న పరీక్షకు మోక్షం లభించినట్లుగా సాధకుడు శృతి పరాయణుడై ఉపాసనాపరుడై ఆత్మతత్వమునందు నిరంతర అభ్యాసం చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చును. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
చాలా బాగా చెప్పారు ధనరమ్మ గారు, నమస్కారం. సో ఆత్మ అనాత్మ ఈ వివేకం కలగడం, ఆత్మధర్మాలని అనాత్మ ధర్మాలని మనం మిక్స్ చేసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అలా కాకుండా వాటి వాటి ధర్మాలను మనం ఎరిగి ఉండాలి అని చక్కగా చెప్పారు. ఎవరైతే ఈ ఆత్మవస్తువైన పరమాత్మని మనం ఎవరైతే స్పష్టంగా తెలుసుకోగలమో వాళ్ళకి ఇంకా మరో జన్మ అంతా ఉండదు.
అవునండి, ముందర వినడం మొదలెట్టాలి, శృతి పరాయణులు అయి ఉండాలన్నమాట ముందర. అది క్రమంగా మార్గంలోకి
గాయత్రి అందరూ చెప్పింది వింటున్నాను. ఇప్పుడు క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞులు వేరు అని అర్థం అవుతుంది. మరి ఈ క్షేత్రానికి, క్షేత్రజ్ఞానికి, క్షేత్రజ్ఞుడికి ఈ సంగమం ఎలా జరుగుతుంది? మరి ఈ క్షేత్రజ్ఞులు అన్ని చోట ఉంటే మనం అతన్ని ఎలా తెలుసుకోగలం? ఇవన్నీ ఏమైనా నువ్వు చెప్పగలవా?
ప్రయత్నిస్తాను. శ్రీ గురుభ్యో నమః, అందరికి నమస్కారం. 27వ శ్లోకంలో భరత వంశ శ్రేష్ఠుడైన అర్జునునికి భగవానుడు క్షేత్ర క్షేత్రజ్ఞుని సంయోగం ఎలా జరుగుతుందో వివరించాడు. సృష్టిలోని ప్రాణికోటి క్షేత్రం క్షేత్రజ్ఞ సంయోగం వలన కలుగుతాయి. స్థావరాలు అనగా కదలలేనివి, రాళ్ళు, కొండలు, చెట్లు అలాంటి మొదలైనవి. జంగములు అనగా కదిలేటటువంటి ప్రాణులు. వీటన్నిటినీ సత్వములు అంటారు. ప్రాణికోటి సత్వములు అన్న ఒకటి. క్షేత్రజ్ఞునికి పర్యాయ పదాలు ఇందాక పురుష, ఆత్మ, పరమాత్మ, మహేశ్వర. క్షేత్ర క్షేత్రజ్ఞుడి మధ్యన సంయోగానికి సమత్వం, ఒకే లక్షణం ఉండాలి కదా. సంయమ్యం అంటే రెండు విధాలుగా జరుగుతుంది. విడివిడిగా పరిమితి కలిగిన వాటిని సులువుగా విడదీయగలం, కుండ నుంచి తాడుని విడదీసినట్టు. దీనిని సావయవ సంయమ్యం అంటారు. ఒకే లక్షణం కలిసినటువంటి దాన్ని విడదీయడం కష్టం, వస్త్రంలో దారాల్లాగా. దీనిని సమవాయ సంయమ్యం అంటారు. క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి సంబంధం లేదు కానీ నిరంతర సన్నిధి వలన తాదాత్మ్య సంబంధం ఏర్పడుతుంది. తాదాత్మ్య సంబంధం వలన ప్రతి ప్రాణి చరిస్తోంది. క్షేత్రము క్షేత్రజ్ఞుని సంయోగం వలన నేను చేస్తున్నాను అంటాం మనం. అన్నిటా కలిసి ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి ఎలా గుర్తించగలం? అది 28వ శ్లోకంలో చెప్పబడింది. సర్వప్రాణి కోటియందు సమముగా తిష్టంతు అనగా ఉన్నటువంటి పరమేశ్వరుడు, పరమేశ్వరుని ఎవడు చూడగలడో వాడే చూసేవాడు జ్ఞాని అన్నారు. వినాశన లక్షణం ఉన్న వాటిలో వినాశనం కానివాడు క్షేత్రజ్ఞ. ఈ ఉందనిపించడమే సచ్చిత్ అన్నమాట, దీన్నే ఇదే సచ్చిత్. ఈ సచ్చిత్ అనేది పరమాత్మ స్వరూపం. క్షేత్రములన్నీ విలక్షణమైన ఉపాధులు, వినాశ లక్షణం కలిగి ఉంటాయి. అందరిలో సమంగా ఉన్నది సచ్చిదానంద స్వరూపం పరమేశ్వరం, పరమేశ్వర రూపం అది. నీరు నిప్పు ఇలా భిన్నములైన వాటి అందు సమంగా ఉన్న పరమాత్మను చూడాలి. కెరటాలన్నీ విడివిడిగా ఉన్నా అన్నిటా సమంగా ఉండేది నీరు. కెరటాలు క్షేత్రాలైతే నీరు పరమాత్మ. కర్మ చేత, ప్రకృతి చేత, సంగముల చేత ఉన్నాయి ఈ క్షేత్రాలు. 29వ శ్లోకంలో ఈశ్వరుణ్ణి ఎవరు చూడగలరో వివరించాడు భగవానుడు. ఎవరైతే సమముగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చూస్తారో వారు తమ ఆత్మని చంపుకోరు. అంటే మనలోని పరమాత్మని చూడని వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. అఖండమైన ఆత్మని శరీరంలో కుదించి ఇదే నేను అని తాదాత్మ్యం చెందడమే ఆత్మని హింస చేయడం. సమమైన ఆత్మని సర్వత్రా చూసిన వాడు తాను ఫలానా అని మాట్లాడదు, అనగా జీవన్ముక్తుడవుతాడు. ఎవరైతే అన్నిటి అందు పరమేశ్వరుణ్ణి చూస్తారో అతనిలో జీవభావం ఉండదు, అతడు దేహంతో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడు. అటువంటి వారు శరీరం తనది కాదు అని సాక్షిలా చూస్తూ ఉంటారు. 30వ శ్లోకంలో జీవన్ముక్తులు ఎలా ఉంటారో తెలిపాడు భగవానుడు. జీవన్ముక్తులు ఎలా ఉంటారంటే ఆకలి వేసినప్పుడు దేహ ధర్మంగా ఏదో ఒకటి తింటారు, ప్రకృతి ధర్మ అనే క్షేత్ర ధర్మాలన్నీ చేస్తూ ఉంటారు కానీ నేను చేస్తున్నానని అనుకోరు. ఇక 31వ శ్లోకంలో అంతా ఒకటే అని బ్రహ్మజ్ఞానం వచ్చేసిన వానికి పృథగ్భూత భావం కలుగుతుందిట. అంటే అన్నీ వేరువేరుగా కనిపిస్తాయి కానీ ఏకంగా చూస్తాడు. తరంగాలన్నిటినీ ఒకే కొలనుగా చూసినట్టు. వికారాలన్నీ ప్రకృతిని, పరమాత్మ ఒక్కడే, అన్నీ ఒక్కడే అని తెలుసుకున్నవాడు విడివిడిగా ఉన్నవన్నీ పరమాత్మ నుంచి వచ్చి ఆ పరమాత్మ యందే లీనమవుతున్నాయని ఎరుకగలిగి ఉంటాడు. అట్టివాడు బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మజ్ఞాని ఏది అంటనట్లుంటాడు కాబట్టి పరమాత్మ లక్షణాలు ఉంటాయి. బ్రహ్మజ్ఞాని ఆది లేనటువంటి వాడు. శాశ్వతమైన పరమాత్మకు, పురుషుడికి, జీవుడికి ఈ ఆది అనే పదం వాడబడింది. బ్రహ్మజ్ఞాని ప్రకృతికి సంబంధించిన గుణములు లేనటువంటి వాడు. అయం అనగా దగ్గర ఉన్న దాన్ని చూపేటప్పుడు అయం అంటామన్నమాట అది. తర్వాత అవ్యయ అంటే తరగనిది. శరీరస్థోపి అనగా శరీరం నందు ఉన్నది అయినప్పటికీ నా కరోతి నా లిప్యతి అంటే ఏమీ చేయటలేదు, దేనికి అంటట్లేదు. తర్వాత పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్న దేనిని అంటాడు. దీనికి ఉదాహరణ ఆకాశం. ఆకాశం పైన లోపల ఇంకా మన శరీరంలో కూడా కణకణానికి మధ్యన ఉంటుంది కానీ దేనికి అంటదు. శబ్దగుణం ఆకాశాన్ని అయినా అంటకుండా అన్నిటా ఉంటుంది. అతి సూక్ష్మమైన పరమాత్మ ఆకాశం వలె అన్ని దేహములందు వ్యాపించినప్పటికీ ఆత్మకి ఏమీ అంటట్లేదు. ఇక 34వ శ్లోకంలో క్షేత్రజ్ఞుడు ఏ రకంగా ప్రకాశిస్తున్నాడో చెప్పాడు పరమాత్మ. ఒకే సూర్యుడు రకరకాలుగా భాసిస్తాడు, గుండ్రంగా, చతురస్రంగా, అస్తమిస్తున్నట్టు, ఉదయిస్తున్నట్టు అనిపిస్తాడు. కానీ నిజంగా సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఉండదు. అలాగే పోయే క్షేత్రం, వచ్చే క్షేత్రం చూసి వాళ్ళు పుట్టారు పోయారు అంటాం. క్షేత్రం క్షేత్రజ్ఞుడిని కలిపి చూడరాదు. క్షేత్రజ్ఞుని ధర్మాలు తెలుసుకుని వాణి వలనే క్షేత్రాలన్నీ వెలిగిపోతున్నాయని తెలుసుకుని క్షేత్రజ్ఞుని అందే బుద్ధి నిలపాలి. అప్పుడు ప్రకృతి గుణ సంబంధం నుండి విడిపడడం తెలుస్తుంది. అది తెలుసుకున్నవాడు పరమపదాన్ని పొందుతాడు. ఉపమానాలకి సూర్యుణ్ణి చంద్రుణ్ణి పరమాత్మ చెప్పేది ఎందుకంటే సర్వదా ఉండేది ఆకాశం, అదే సచ్చిత్. అంటే పూరించడం ప్రకాశ లక్షణము ఆ సూర్యునిది. ఈ విధంగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగాన్ని ముగించాడు పరమాత్మ.
చాలా బాగా చెప్పావు గాయత్రి. ఇప్పటితో మనం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం పూర్తి చేసుకున్నామండి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని కలిపి చూడకుండా ఉండాలి. మనకు కలిపి చూడకూడదు, ఆ రెండింటికి ఆంతర్యం తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞుడి ధామాలు ఏమిటో తెలుసుకుని, ఆ క్షేత్రజ్ఞుడి వల్ల ఈ క్షేత్రాలన్నీ వెలిగిపోతున్నాయని తెలుసుకుని, ఈ క్షేత్రాలంతటా వెలుగుతున్న ఆ వెలుగు ఆ పరమాత్మని గ్రహించాలి. మనమంతా ఇక్కడి నుంచి ఆ క్షేత్రజ్ఞుని అంటే మన బుద్ధి నిలిపి ప్రకృతి గుణ సంబంధం నుంచి విడిపడడం నేర్చుకుని పరమపదాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం.
అవును, ఇక తర్వాత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము అయిపోయింది కదా, ఇప్పుడు తర్వాత వచ్చేది గుణత్రయ విభాగం. ఇక మనం గుణత్రయ విభాగం గురించి తెలుసుకుందాము. గుణత్రయాలని ఎలా విభజించి తెలుసుకోవాలి చెప్పే యోగం గుణత్రయ విభాగం.
అసలు జీవుడు ఆ పరమాత్మ గురించి తెలుసుకోలేకపోవడానికి కారణం ఈ ప్రకృతితో తాదాప్యం చెందడం చేత అని గురువుగారు చెప్పారు. అంటే ప్రకృతితో కలిగిన ఈ గుణాలతో తాను తన్మయుడైపోయి అనుభవించడం చేత ఈ గుణముల తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. ఈ గుణాలే సత్వరజ తమో గుణాలే. మనందరికీ ఈ గుణాలు గుణత్రయాల గురించి కొంచెం తెలుసు. ఈ గుణత్రయ విభాగానికి ఉన్న వివిధ పేర్లు ఏమిటో, ఆ గుణత్రయాల గురించి మరిన్ని వివరాలు మనతో చెప్పడానికి సుప్రియా గారు భారత నుంచి చెప్తున్నారండి. సుప్రియా గారు నమస్కారం అండి.
అందరికీ నమస్కారం అండి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇది చతుర్దశతమ అధ్యాయము. దీనిని గుణత్రయ విభాగ యోగం అని చెప్తారు. యోగం అనగా ఉపాయము, గుణత్రయములు ఎలా విభజించి చూడాలో అని చెప్పేదే యోగము. ఇక్కడ అర్జుని ప్రశ్న ఉండదు. మొదటనే భగవానుడు అర్జునికి ఏమి చెప్పాలో తనే ఆరంభిస్తారు. భాష్యకారులు దీనికి 8 రకాల పేర్లు చెప్తారు. ఈ అధ్యాయానికి గుణత్రయ విచార యోగము, గుణాక్షయ యోగము, గుణ విమర్ధన యోగము, త్రిగుణ వివేక యోగము, గుణాతీత యోగము, ప్రకృతి గుణభేద యోగము, ప్రకృతి పురుష గుణభేద యోగము, సత్వ రజస్తమ గుణమే జగత్ వందన పూర్వాద్ గుణాతీత స్థితి ప్రాప్తి సాధన జ్ఞాన నిదర్శన యోగము. ఈ పేర్లు వింటేనే మనకు అన్ని యోగ బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుందని గురుగారు చెప్పారు. బ్రహ్మజ్ఞానం వింటే రాదు, ఆ జ్ఞానము లౌకిక జ్ఞానం అంటారు. అది ఏకాగ్రతతో తీసుకోవాలి, అజ్ఞానం తీసేసేయాలి. సంసారం అనే అజ్ఞానంలో ఎప్పుడు పడతామో మనకు తెలీదు, అందుకే అజ్ఞానం తీసేసి ధ్యాన యోగంతో పట్టుకోవాలి బ్రహ్మజ్ఞానంని. ఈ అధ్యాయము ఉత్తమమైనది అని, ముఖ్యమైనది అని పెద్దలు చెబుతారు. దీంట్లో మనకు స్వాభావికంగా ప్రకృతి 3 గుణాల గురించి చెప్తారు. అవి సత్వ రజస్ తమో గుణములు. అలాగే 2 జన్మల గురించి గురుగారు చెప్తారు ఇక్కడ. అది సత్యోజన్మ అంటే మంచి పుట్టుక, అసత్యోజన్మ అంటే చెడు పుట్టుక. క్షేత్రజ్ఞుడు దీనికి అతీతుడు, జన్మలు ఉండవు, గుణాతీతుడు, 3 గుణములకు అంటుకోరు. దీనికి ఉదాహరణకు గురుగారు మనకు రమణ మహర్షి గురించి చెబుతారు. ఒకరోజు ఒక భక్తుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు, మోక్షం ఒక్కటి చాలు అని అన్నారంట. దానికి రమణ మహర్షి ఇలా అన్నారు, ఏమీ అక్కర్లేదంటేనే మోక్షం అండి అని చెప్పారు. అలానే భగవంతుడు కూడా గుణాతీతుడు, దేనికి అంటుకోరు, 3 గుణములకు అతీతుడు. 3 గుణముల నుంచి మనం బయటికి రావాలంటే అది చాలా కష్టం. అరూప దృష్టి తీసి స్వరూప దృష్టితో చూస్తేనే జీవుడు దేవుడు అవుతారు. అరూపం వదలడం చాలా కష్టం. గురుగారు ఇక్కడ మనకు ఒక చమత్కారమైన ఉదాహరణ చెప్తారు. ఒక భక్తుడు శివుని దగ్గరకు వచ్చి ఇలా అన్నారంట, స్వామి మీ అవతారాలు ఎన్నో మేము లెక్క పెట్టగలము, కానీ మాకు ఎన్ని జన్మలున్నాయో అవి లెక్క పెట్టలేము, మన కర్మ బట్టి మన జన్మలు అన్ని ఉంటాయన్నమాట. ఇంకా గురుగారు ఇలా అన్నారు, ముగ్గురులో ఒక చాలా మంచివాడు, సత్వగుణుడు, వాణ్ణి పట్టుకుంటే అది మనల్ని బ్రహ్మజ్ఞానం వైపు పిలుచుకొని పోతుంది. మొదటి శ్లోకం, శ్రీ భగవాను వాచ పరం భూయ ప్రవక్ష్యామి నానానాం జ్ఞానముత్తమం యజ్ఞద్వాగ్మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవానుడు ఇక్కడ మనకు గురువులాగా మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నారు. అర్జునికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు బ్రహ్మ విద్యను అభ్యాసం చేసుకోవాలి అని, నిరంతర విచారణ చేసుకోవాలి అని చెబుతున్నారు. బ్రహ్మ విద్య తేలికగా దొరికేది కాదు, దృఢమైన శరీరము, దృఢమైన బుద్ధి ఉండాలి అని చెబుతున్నారు. బ్రహ్మజ్ఞానం ఉత్తమమైనది మరియు పరమమైనది. అది ఎలా అంటే ఉత్తమమైన ఫలాన్ని ఇస్తుంది. అది కైవల్యం మరియు అది పరమాత్మ గురించి కాబట్టి పరమమైనది. ఈ జ్ఞానం మనల్ని సంసారం నుండి బయటికి పడేస్తుంది. ఈ శ్లోకంలో మునియహ అని చెబుతున్నారు. మునులు 2 రకాలు, మనన సిద్ధులు మరియు మౌనంగా ఉండే సిద్ధులు ఇద్దరు పరమాత్మ గురించి చింతన చేస్తూనే ఉంటారు. భగవానుడు మనకు ఫలితం ముందుగానే చెబుతున్నారు, అది సంసారం అనే అజ్ఞానాన్ని తీసి పారేస్తుంది అని. రెండవ శ్లోకము, ఇదం నరము పాక్షిత్య మమ సాదమ్యమాగతా సర్గే పినోపజాయంతే ప్రళయేనావ్యతంతి చ. ఈ శ్లోకంలో బ్రహ్మజ్ఞానం అని ఆశ్రయించిన వారు ఎలా మారుతారు అని చెబుతున్నారు భగవంతుడు. ఈ జ్ఞానంని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు నాతో సమానమైన ధర్మం పొందుతారని భగవాను చెబుతున్నారు. అది ఎలా జరుగుతుంది? సృష్టి స్థితి లయం మనం చేయగలుగుతాము. స్వరూపత భగవానుడు సచ్చిత్ ఆనంద రూపుడు, ఇక్కడ మత్ స్వరూప అంటారు, అంటే నా స్వరూపం పొందుతారు, లేకపోతే జనన మరణ చక్రంలో పడిపోతారు. ఆత్మజ్ఞానం పొందితే దీని అతీత స్థితిని పొందుతారు. దీని గురించి గురుగారు యోగ వాసిష్టం ఉదాహరణ కూడా చెబుతారు. ఆత్మజ్ఞానం పొందితే మనిషినికి ధీరుణ్ణి బహిష్ఠుణ్ణి చేస్తుంది. మూడవ శ్లోకం, మమ యోనిర్మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం తదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఇందులో గర్భాధారం గురించి చెబుతారు భగవానుడు. తన గర్భాధారణలో బీజం నిక్షిప్తం చేస్తారు. పరమేశ్వరుని శక్తి చేత ప్రకృతి విశ్వాన్ని సృష్టి చేస్తుంది. అవ్యక్తం నుంచి వ్యక్తం చేసే శక్తి పరమేశ్వరు ఇస్తున్నారు. అటుపై సర్వ ప్రాణ కోటిని ఉత్పత్తి అవుతున్నాయి. నాలుగో శ్లోకం, సర్వయోనీషు కౌంతేయ మూతయా సంభవంతియా తాసా బ్రహ్మ మహద్యోనిరహం బీజ ప్రదం పితా. నానా యోనిలి ఉన్న జన్మించి ప్రాణులు తన గర్భమును ధరించి మూల ప్రకృతి తల్లి. నేను బీజం స్థాపించినాను కాబట్టి తండ్రి అని భగవాను చెబుతున్నారు. ఇక్కడ మనకు 84 లక్షల యోనిలు ఉన్నాయని గురుగారు మనకు చెప్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటాయి. ఉదాహరణకు శిలలో ఉత్తమమైన స్థలం శాలిగ్రామం, అలాగే చెట్లలో అశ్వత్థం, అలాగే ఒక దాంట్లో ఉత్తమమైనవి ఉంటాయి. కర్మ ఫలితంగా మనుషులు జన్మిస్తారు. మన మన కర్మ ఫలితాలను బట్టి మన మనుషుల జన్మను తీసుకుంటాము. సర్వం బ్రహ్మార్పణమస్తు.
బాగా చెప్పారండి సత్య గారు. మనం పుట్టక మనకు మంచి పుట్టుక వచ్చినా చెడ్డ పుట్టుక వచ్చినా దీని అంతటికి కారణం గుణ సంయోగం అన్నమాట. మూల ప్రకృతిలో ఈ మూడు గుణాలు సామ్య స్థితిలో ఉంటాయని చాలా చక్కగా చెప్పారు.
అవునండి, గుణాతీతుడైన క్షేత్రజ్ఞుని పొందాలంటే మన గుణములను వదిలిపెడితే గానీ పొందలేము. మనలో అంతఃకరణం అంటే మన బుద్ధి ఈ త్రిగుణములతో బాగా తాదాత్మ్యం చెందిపోయి ఉంటుంది. ఈ గుణముల నుంచి బయటపడడం అంటే తేలికైన పని కాదు. అవును, ఇప్పుడు నాకు గురువు గారి శివపదం కీర్తన ఒకటి గుర్తొస్తుంది. మనం ఇక్కడ కొంచెం పాడతాను.
తప్పకుండా.
మాయవల విసిరితివి మహిమ గల జాలరి మాయవల విసిరితివి మహిమ గల జాలరి పాయగాలే కైక బద్ధులం మైటిమి త్రిగుణముల జేరిచి తీర్చి అల్లిన వల తగురీతి పంచభూతమ్ములను చేర్చువల త్రిగుణముల జేరిచి తీర్చి అల్లిన వల తగురీతి పంచభూతమ్ములను చేర్చువల సొగయ అజ్ఞానమున బిగిసి పట్టెడువల వగచి కుందగమమ్ము బంధించు పెనువల సొగయ అజ్ఞానమున బిగిసి పట్టెడువల వగచి కుందగమమ్ము బంధించు పెనువల మాయవల విసిరితివి మహిమ గల జాలరి పాయగాలే కైక బద్ధులమ్మైతిమి నీ చేతిలోనిది నీవు విసిరిన వల మా చేతలను మార్చి మల సగల దీవల
నీ చేతిలో నిదిది నీవు విసిరినవల మా చేతలను మార్చి మలచగలదీవల ప్రాచీన గురు నీదు పత్తులో దీవల ఏ చిరంతన దీనినిక బాపు మవల ప్రాచీన గురు నీదు పట్టులో దీవల ఏ చిరంతన దీనినిక బాపు మవల మాయవల విసిరితివి మహిమ గల జాలరి పాయగాలేకైక బద్ధులమ్మైతిమి మహిమ గల జాలరి మహిమ గల జాలరి
మహిమ గల
జాలరి.
చాలా బాగుంటుంది గాయత్రి. అసలు ఈ త్రిగుణాలు ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటో ఇంకా అక్కడ అనిల్ గారు ఇండియా నుంచి వారు చెప్పడానికి వస్తున్నారు భారత్ నుంచి. అనిల్ గారు
సిద్ధంగా ఉన్నారండి? అనిల్ గారు
శ్రీ గురుభ్యో నమః, అందరికీ నమస్కారం. 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు త్రిగుణాలు వాటి యొక్క లక్షణాలు అవి జీవుని ఎలా బంధిస్తాయో వివరిస్తాడు. 5వ శ్లోకం సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబద్ధంతి మహాబాహో దేహీ దేహీనం అవ్యయం. ఇక్కడ దేహీ దేహీనం అని రెండు పదాలు వాడడం యొక్క ఆంతర్యం ఏమిటంటే, ఎలా అయితే ఒక జీవుడికి ఇల్లు ఉంటే ఆ ఇల్లు జీవుడు కాదు, జీవుడికి ఉన్న శరీరం జీవుడు కాదు. శరీరం యొక్క తాత్కాలిక స్వభావం చెప్పడానికి కృష్ణుడు దేహి దేహీనం అని రెండు పదాలు వాడతాడు. నిబద్ధంతి అంటే బంధింపబడుతున్నాడు. కానీ ముందు చెప్పిన అధ్యాయాల్లో ఎక్కడా జీవుడు బంధింపబడని చెప్పారు కదా, మరి దీన్ని ఎలా సమర్థిస్తారని అడగ్గా గురువు గారు, వేదాంతవేత్తలు సుఖనలిక న్యాయం అనే ఒక సిద్ధాంతం ద్వారా వివరిస్తారని చెప్తారు. దీనికి ఉపమానంగా వేద ఎలా అయితే వేటగాడు పక్షిని పట్టుకోవడానికి కిలకం చిట్టు కట్టి ఎరగా వేస్తాడో, చిలక కిలక మీద వచ్చి కూర్చొని చిలక బరువుతోనే గిలక తిరుగుతూ భయపడు చప్పుడు చేస్తూ ఉంటే చిలక భయంతో కిలకను పట్టుకుంటుంది. అలాగే జీవుడు కూడా తన యొక్క అసలు స్వభావం మర్చిపోయి త్రిగుణాలను పట్టుకుంటేనే త్రిగుణాలు జీవుని బంధిస్తాయి. ఈ ప్రపంచం మొత్తం త్రిగుణమయం. ఒక వ్యక్తిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం అధికంగా వ్యక్తమవుతుంది. వీటిని అంగాంగీ భావంతో చూడాలి. అంటే ఒక గుణం ప్రధానంగా వ్యక్తమైతే మిగతా రెండు గుణాలు వాటికి అంగంగా ఉంటాయి. బంధించే గుణాలు తదు తమస్సులు అజ్ఞానాన్ని ఇస్తూ బంధిస్తాయి. సత్వం బయటపెట్టే గుణం, ఎలా అయితే పడవ ఒడ్డుకి చేరడానికి కావాలో సత్వం కూడా ఒడ్డుకు చేరే వరకు కావాలి. మోక్షమనే ఒడ్డు చేరాక సత్వగుణాన్ని కూడా వదిలివేయాలి. 6వ శ్లోకం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన కానగ. నిర్మలత్వం అంటే కపటమైన మాట లేకపోవడం, ఆవేశం లేకపోవడం, ప్రశాంతత, నిర్మలత్వం ఇవన్నీ సత్వం. అంటే ఎటువంటి దోషం లేకపోవడం. దీనికి రెండు లక్షణాలు ప్రకాశకం అనామయం. ప్రకాశకం అనగా వెలుగు, ఒక వస్తువుని తెలుసుకునేటట్టు చేయడం విచక్షణ గుణం సత్వం. బుద్ధిలో సత్వగుణం ఉంటుంది. అంటే ఒక వస్తువు తెలియడానికి, ఒక వస్తువు యొక్క అసలు స్వభావం తెలియడానికి, లేదంటే లౌకిక విషయాలు కానీ ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, లేదా ఒక సినిమా మూవీ చూసినప్పుడు అర్థం అవ్వాలన్నా, ఏ లౌకిక లేదా లౌకిక పారమార్థిక విషయం అన్నిటికీ తెలియాలంటే సత్వగుణం కావాలి. ఇది ప్రకాశకం. అనామయం అంటే ఆమయం లేకపోవడం. ఆమయం అనగా వ్యాధి ప్రతిబంధకం. రజోగుణంలో ప్రతిబంధకం విక్షేపం అంటే డిస్ట్రాక్షన్ లేదా వివరమైన. అలాగే తమో గుణంలో ప్రతిబంధకం ఆవరణ, అసలు ఏమీ తెలియకపోవడం అంటే ఎటువంటి అడ్డంకులు లేకపోవడం సత్వగుణం. కానీ సత్వగుణం అధికంగా ఉన్నవాడికి సుఖం జ్ఞానం అనే రెండింటి వల్ల బంధింపబడతాడు. ఎలా అయితే తనకు అన్ని అర్థమవుతున్నాయనే భావంతో, అన్ని తెలుస్తున్నాయనే ఒక భావంతో, ఆ తనకి జ్ఞానం తెలుస్తుందనే ఒక భావంతో బంధింపబడతాడు. అలాగే తను అన్నిటి ద్వారా సుఖపడుతున్నాను అనే ఒక భావంతో బంధింపబడతాడు. ఇక దీని గురించి, దుర్గుణాల గురించి అర్థం చేసుకోవడానికి గురువు గారు ఇంకో రెండు ఉపమానాలు కూడా చెప్తారు. ఒకటి అట్టపెట్టె ఒక పెట్టెతో మూడు అద్దాలు పెట్టి ఒక దీపం వెలిగించి ఒక అద్దం ఏమో నిర్మలత్వంగా ఉంటుంది, ఒక ఇంకో అద్దం మీద రంగులు పూస్తారు, మూడవ అద్దం బదులు పలకబెడతారు. ఇప్పుడు నిర్మలంగా ఉన్న అద్దం దీపం యొక్క అసలు కాంతిని వెదజల్లుతుంది, కానీ రజోగుణం అంటే రంగు పూసిన అర్థం దీపాన్ని వేరేలాగా చూపిస్తుంది. ఇది రజోగుణానికి ప్రతీక. నిర్మలత్వమైన అర్థం సత్వగుణానికి ప్రతీక. అలాగే తమస్సు పలక అక్కడ ఏమీ చూపించదు. అలాగే ఇంకో ఉపమానం ఏంటంటే కొలనులో ఒక వజ్రం వేయడం. ఇప్పుడు నిశ్చలంగా ఉంటే ఎటువంటి అలలు లేకుండా కింద ఉన్న వజ్రం కనిపిస్తుంది, అంటే ఇది సత్వగుణం. ఒకవేళ అలలు ఉంటే అంటే రజోగుణం, కింద ఉన్న వజ్రం సరిగ్గా కనబడదు, వేరేలాగా కనిపిస్తుంది. అలాగే బురద, బురద అంటే తమస్, అసలు ఏమీ కనబడకపోవడం. ఏడవ శ్లోకం. రజో రాగాత్మకం విద్ధి కృష్ణ సంగ సముద్భవం తన్ని పద్మవతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రాగాత్మకం రాగం, ఒక వస్తువు పైన అధికమైన ఆసక్తి రాగం లేదా రంగు అని కూడా అర్థం. పూర్వం చెప్పిన ఉపమానంలో ఎలా అయితే రంగు పూసిన అర్థం దీపంపు కాంతిని అసలుగా చూపించకుండా వేరేలాగా చూపిస్తుందో, మనస్సుని ఈ రజోగుణం వేరేలాగా అర్థం చేసుకునేలాగా చేయడం కానీ చూపించడం అని జరుగుతుంది. ఇక్కడ రజస్సుకి రెండు లక్షణాలు ఉంటాయి, తృష్ణం సంగం. తృష్ణం అనగా దాహం, ఆశ తీరని ఆశ తీరని దాహం. అలాగే సంగం అనగా సంపర్కం, సంపర్కం అనగా అంటి పెట్టుకుని ఉండడం. ఆదిశంకరాచార్యులు వారు ఈ రెండింటి గురించి వివరిస్తూ దొరకనేది కావాలనుకోవడం తృష్ణం, దొరికిన వాటిని ఎందుకు ప్రీతిగా ఉండడం సంగం అని చెప్తారు. రాగం వల్ల సంగం సంపర్కం వస్తాయి, సంగం సంపర్కం వల్ల కూడా రాగం వస్తుంది. ఇవి రెండు పరస్పరంగా వస్తూ ఉంటాయి. ఇక సత్వగుణం ఉన్నవాడు ఎలా అయితే తెలుసుకోవాలని ఆసక్తిలో బట్టి అని తెలుసుకుంటున్నానని ఒక గర్వం ఏర్పడుతుందో, రజోగుణం ఉన్నవాడు సంపర్కం వల్ల పని చేయాలని ఆసక్తిలో పడతాడు, పని వల్ల ఫలితం కావాలని ఆసక్తిలో పడతాడు. కర్మ సంగేన అహంకారంతో నేనే కర్త అనే ఒక భావం ఏర్పడి కర్మ చేయాలని చేస్తాడు. ఇక రామాయణంలో విభీషణ రావణ కుంభకర్ణుల గురించి వివరిస్తూ విభీషణుడు సత్వానికి ప్రతీక అని, రావణాసురుడు రజోగుణానికి ప్రతీక అని, కుంభకర్ణుడు తమోగుణానికి ప్రతీక అని గురువారు చెప్తారు. ఎలా అయితే విభీషణుడు రాముడి యొక్క అసలు స్వభావం తెలుసుకుంటాడో నారాయణుడని, కానీ రావణాసురుడు రజోగుణం వల్ల రాముడి యొక్క అసలు స్వభావం తెలుసుకోక యుద్ధం చేస్తాడు. ఇక కుంభకర్ణుడికి రాముడు యొక్క రాముడి గురించి ఏమీ తెలియదు. ఇక ఎనిమిదవ శ్లోకం. తమస్త్వజ్ఞానజం విత్తిమోహనం సర్వదేహినం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని బంధ్నాతి భారత. ఇక్కడ తమస్సు గురించి వివరిస్తూ అజ్ఞానం వల్ల తమస్సు వస్తుందని, మోహనం అంటే జ్ఞానాన్ని ప్రశ్నించే మనస్తత్వం మోహనం, ఒకదాన్ని వేరేలాగా అనుకోవడం, అసలు జ్ఞానాన్ని ప్రశ్నించే స్వభావం. అజ్ఞానం వల్ల బద్ధకం, చెప్పిన మాట వినక పొడయమని తమస్సు లక్షణాలు. ఇక బంధించే విషయాలు ప్రమాదం ఆలస్యం నిద్ర. ప్రమాదం అనగా అటెన్షన్ లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, ఏమరుపాటు. ఆలస్యం సమర్థనం బద్ధకం నిద్ర. కానీ ఈ మూడు ఉంటేనే, ఈ మూడు కూడా అవసరమే కానీ సమితం మోతాదులో ఉండాలి. ఇక ఒక సాధన విషయం గురించి గురువుగారు చెప్తూ సత్వం బుద్ధికి ప్రతీక అని, రాజస్ ప్రాణం అంటే కదలిక, అలాగే తమస్సు శరీరం జడత్వం. సో కాబట్టి తమస్సుని నియంత్రించడానికి రజస్సు వాడుకొని, రజస్సు నియంత్రించడానికి సత్వం వాడాలి. అంటే ముందు శరీరాన్ని ఆసనాల ద్వారా వ్యాయామం ద్వారా కదిలిస్తూ ప్రాణాన్ని ప్రాణాయామం ద్వారా చేస్తూ ఆ రజస్సుతో తమస్సును నియంత్రించాలి. తర్వాత శుద్ధమైన మనస్సుని శ్వాసను మనస్సులో చింతన చేస్తూ ఉత్తమ గుణాలు ఉత్తమ ఆచారాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సత్వం శ్వాసను నియంత్రిస్తుంది, అంటే రజస్సును నియంత్రిస్తుంది. అలా ఉన్న ప్రశాంతమైన మనస్సులో ఆత్మజ్ఞానం లేదా ఆత్మ చూడవచ్చు. సర్వం శ్రీకృష్ణ చరణార్థం.
చాలా బాగా చెప్పాము చెప్పారు అనిల్ చక్కగా చెప్పారు అందరికీ ఒక చిన్న విషయం ఒకరు ఫస్ట్ టైం స్పీకర్ చక్కగా చెప్పారు అందరూ. ఓకే ఇప్పుడు అన్నట్టు మాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది నరసింహగారి పుట్టినరోజు ఈరోజు. నరసింహరావు గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు అందరితో మురళి తరఫున. చాలా మంచి రోజు అండి వారు మీరు అలా పాల్గొన్నారు స్పీకర్ కింద. వెరీ గుడ్. ఇంతటితో ఈ మురళి కార్యక్రమం ముగిస్తాం.
హ్యాపీ బర్త్డే నరసింహరావు గారు.
థ్యాంక్ యూ అందరికి.
సో ఇంతటితో ఈ మురళి కార్యక్రమం ముగిస్తానండి. ఇందాక మన మధు గారు చెప్పినట్టు అందరూ గుర్తుంచుకోండి గురువు గారి గురుదక్షిణ గురించి. అలాగే మీరు లాస్ట్ వీక్ వినే ఉంటారు భగవద్గీత క్లాసెస్ గురించి మా గురువు గారు కూడా చెప్పారు చక్కగా. మన గురుషిపీఠం కండక్ట్ చేస్తుందండి క్లాసెస్ నెక్స్ట్ మంత్ May 17th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందట. ఒక పద్ధతిలో వాళ్ళు ఏ అధ్యాయాలు ముందు చదవాలి ఆ తర్వాత ఏ అధ్యాయాలు చదవాలన్న దాంతో ప్లస్ దానికి గురువు గారు ఎలాంటి ప్రవచనాల్లో ఆయన చెప్పిన విశేషాలు అవన్నీ మనం నేర్చుకుంటూ అర్థము భావము శ్లోకం అన్నీ తెలుసుకుంటూ మనం ముందుకు సాగచ్చు. దాంట్లో రిజిస్టర్ చేయండి అందరూ అవకాశం ఉంటే. ఈ అవకాశం ఇచ్చిన విజయ గారికి అలాగే టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన మధుకర్ గారికి పవన్ కి మధుకర్కి మధు మహంకాళి గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఈ మురళిలో పాల్గొన్న స్పీకర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చక్కగా చెప్పారు అలాగే ఇంతసేపు ఓపిక్గా మేము టైం పాస్ ఎక్కువ ఎక్సీడ్ అయినట్టున్నాము కానీ క్షమించడానికి అని ఓపిక్గా మీరందరూ విని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మీ అందరికీ కూడా మా నమస్కారం అండి.
శ్రీకృష్ణ చరణ
మళ్ళీ మురళిలో కలుగుతాం. అలాగే వచ్చే మురళికి ఈ మురళిలో అలాగే ముందుగానే పేర్లు మేము సెలెక్ట్ చేసేసి అనౌన్స్ చేస్తానండి. రేపు గెట్ ద లిస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ స్పీకర్స్ బి ప్రిపేర్డ్. మీకు చాలా టైం ఉంటుంది నెల రోజుల టైం ఉంది మాకు ఎదుర్కోవాలా లేదు
కనుక
చాలా టైం ఉంటుంది ప్రిపేర్ అవడానికి. చక్కగా అంతా బాగా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.
పరమాత్మ నడిపించేస్తాడు.
శ్రీకృష్ణ శరణం మమ శ్రీ నమస్కారం అండి. సెలవు.